నమస్కారం అండి, గురువు గారు జాయిన్ అయ్యారు.
నమస్కారం గురువు గారు.
అమ్మ ఆశీర్వచనాలు అందరికీ.
పాదాభి వందనాలు గురువు గారు. మా అందరి తరపున మీ ముందర మాకు మీ సమయం ఇచ్చినందుకు చాలా సంతోషం గురువు గారు. సో మా అందరి భావాలు మొన్న మీరు వస్తున్నారు అని తెలిసిన వెంటనే పవన్ మా అందరిలోకి చిన్నవాడు ఒక చాలా మనసుకు హత్తుకునేటట్టు నాలుగు వాక్యాలు రాశాడు. అది చెప్పి నేను మీనా మంతా గారికి ఇస్తానండి. వారు ధ్యాన శ్లోకాలతో మొదలెడతారు మన సభని. గురువు గారు మీరు ఏడాది మాకు అక్షరాభ్యాసం ద్వారా అక్షరాలు నేర్పారు. అటు తర్వాత ఎలా మాట్లాడాలో నేర్పించారు మూక పంచసతి ద్వారా. అటు పిమ్మట విఘ్నాలు రాకుండా ఉండటానికి గణపతికి పూజ చేయించారు. ఇప్పుడు మేము తప్పటి అడుగులు వేస్తూ ఉంటామని తెలిసి మా అందరి చేతులు పట్టుకుని ఎలా తండ్రులు మా చేతులు ఎలా పట్టుకుంటారో అలా గురువుగా మీరు మా చేతులు పట్టుకోవడానికి వచ్చారని మా అందరి భావన. మనసుకు హత్తుకునేటట్టు రాశాడని అది పవన్ది వాడాను. ఇప్పుడు మీనా మంతా గారు ధ్యాన శ్లోకాలతో మిమ్మల్ని ఐ మీన్ సభకి చెప్తారు సార్ గురువు గారు.
శుక్లాంబరధరం
విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఓం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః.
బాగుందమ్మా, చాలా బాగుంది.
నమస్కారాలు గురువు గారు.
గురువు గారు మీరు మా లలిత మురళి మొదటి ముఖ్య అతిథులుగా రాసి మా అందరి అదృష్టం గురువు గారు మీరు సభను ఆరంభించి కోరుకుంటున్నాం.
చాలా సంతోషం. ఇప్పుడు ఈ ఇన్నాళ్ళు మీరు చేసిన ఇదంతా ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు అమ్మా. ఈ సబ్జెక్టు ఇది చాలా చాలా ముఖ్యమైనది, విస్తారమైనది. దీన్ని మీరు చాలా ఫోకస్డ్గా స్టడీ చేయాలి. అందరూ కూడా తేలిగ్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం లలితా సహస్రనామ స్తోత్రం శాస్త్రం. అదేవిధంగా శాస్త్రం అనేది మీరు ఇది విని దాన్ని మీరు మళ్ళీ తెలియజేయాలి. నాకు అది సంతోషం. ఇందులో ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరు మొత్తం స్టడీ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ కింద కృషి చేయండి. ఉదాహరణకి ఇందులో అమ్మవారి రూపవర్ణన చేసే నామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక దగ్గర ఎంపిక చేయడం, అలాగే అమ్మవారు చేసిన లీలకి సంబంధించినటువంటి నామాలు ఎక్కడున్నాయి. వినపడుతుంది కదా? అమ్మవారి లీల కథ వీటికి సంబంధించిన నామాలు ఏమిటి, అది ఒక విభాగం చేసుకోవాలి. అదేవిధంగా సాధనకి సంబంధించిన నామాలు ఏమిటి, ఉదాహరణకి భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య, మైత్రియాది వాసనాలభ్య, నామపారాయణ ప్రీత, ఇలాంటి సాధనా నామాలను ఒక దగ్గరికి తీసుకోవాలి. ఇక వేదాంత పరంగా ఉన్నటువంటి నామాలు సర్వ వేదాంత సందేశ్య, సర్వ సర్వోపనిషత్ ఉత్కృష్ట, నిరాకార, నిర్వికార అలాంటివి, అలాగే కుండలినికి సంబంధించిన నామాలు ఒక దగ్గరికి. ఇలా మీరు విభాగం చేయండి. ఇంకా నేను సూచనగా ఇచ్చాను, మీరు ఎన్ని ఎన్ని రకాలుగా విభాగం చేయగలరు ఆ నామాలని ఆ కేటగిరీ కిందకి తీసుకురండి ఒక్కొక్కటి. అప్పుడు వాటి మీద ఒక్కొక్కరు ఈ భాష్యాన్ని ఆధారం చేసుకుని వ్యాసం రాయండి. తర్వాత ఈ విధంగా కృషి చేయండి స్టడీ కింద. ఏమంటారు?
చాలా సంతోషం గురువు గారు.
తప్పకుండా.
అలాగే శ్రీమాత్రే నమః జపం చేయండి వీలైనంత రోజును. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఈ స్టడీ చేస్తున్నంత కాలం కూడా వీలైనంత ఎక్కువ జపం చేయండి. ఇంకా ఇంకా చెప్పండి, ప్రస్తుతం చేస్తున్న యాక్టివిటీస్ చేయబోతున్నవి. ఇది కూడా మంచి పుస్తకం రావాలి మళ్ళీ.
చాలా సంతోషం గురువు గారు. అందరూ చాలా ఉత్సాహంగా, కొంతమంది ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ టైం మీ ముందర మాట్లాడుతున్నారని, వల్లభ గణపతి టెంపుల్ కి వెళ్లారని హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి మాట్లాడితే బాగుంటుంది నాంది గాని ఒకరు శ్రీలత గారని హైదరాబాద్ నుంచి వెళ్లారు. ఇప్పుడే ఆరింటికి రీచ్ అయ్యి అక్కడి నుంచి ఫోటోలు పెడుతున్నారనమాట రాజమండ్రిలో. అక్కడి నుంచే మాట్లాడాలని ఇప్పుడు ఒక 14 మంది మురళిలో మాట్లాడుతున్నారు గురు గారు. రమా జయంతి గారు ఈ మురళికి మోడరేటర్ గారు ఉన్నారని అదే చెప్. రమా జయంతి గారు ఈ మురళికి మోడరేటర్ గారండి, వారికి ఇస్తున్నాను. రమా మీరు
నమస్కారం అండి గురువు గారు.
బాగుందమ్మా, బాగుందమ్మా. ఒక మంచి అధ్యాపకురాలు ఇందులో ఉండడం బాగుంది. మంచి బాగా
మీ ఆశీర్వాదమే గురువు గారు. అందరికి నమస్కారం అండి. మా టీమ్ లో 18 సభ్యులు ఉన్నాము. సమయాభావం చేత అందరూ మనసులోనే మీకు చాలా ప్రణామాలు అర్పించుకుంటున్నారు గురువు గారు. మా అందరి తరఫున మీకు పాదాభివందనాలు, శతకోటి వందనాలు. ఈ గురువు గారి రాకతో మన మురళికి మరింత శోభ చేకూరింది. గురువు గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ మురళిలో అందరం ఉత్సాహంగా పాల్గొందాం, అమ్మవారికి ఉత్సవం చేసుకుందాం అన్న తలంపుతో ఈ మురళి శీర్షిక అంబికా ఉత్సవం అని పెట్టాం గురువు గారు. ఈ గురువు గారికి ఈ ఉత్సవానికి శ్రీ గురువు గారికి గౌరవపూర్వక సాదర స్వాగత ప్రణామాలు. మా సభ్యులందరికీ పూర్వక స్వాగతం. ఈ మురళిలో 2 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయండి గురువు గారు. మొదటగా అమ్మవారి గురించిన సంపూర్ణ జ్ఞానం పెంపొందించుకోవాలి అన్న ఒక ఆకాంక్ష, తర్వాత తద్వారా మన సాధన బలపరుచుకోవాలి అని ఒక ప్రబలమైన ఆకాంక్ష. ఈ 2 విషయాలు మురళిలో అంతర్గత వాహినిలా సాగుతూ ఉంటాయి. ఈ మురళిని 3 సంచికలుగా భావించాము. మొదటి సంచికలో అమ్మవారి సహస్రనామాలకి ఉపోద్ఘాతము, ఫలశ్రుతి ఉంటాయి. 2వ సంచికలో అమ్మవారి రూప వైభవం. 3వ సంచికలో అమ్మవారి స్థానం, లీలా వైభవం. ప్రతి సంచిక చివర మేము ఒక టౌన్ హాల్ స్టైల్లో అమ్మవారి దివ్యత్వం గురించి చర్చించుకోవాలని సంకల్పించాము. ఈ సందర్భంగా ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశ్నలు వస్తే వాటికి సమాధానాలు చెప్పడానికి మేము ప్రయత్నిస్తాము. కాబట్టి దయచేసి ప్రేక్షకులందరూ ప్రశ్నలు మన గురుభ్యో నమః గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఈ టౌన్ హాల్లో నాతో పాటు రఘు చిట్టా గారు, పవన్ ఉంటారు. ఈ ప్రయోగానికి గురువు గారు మీ ఆశీర్వాదం, తర్వాత మా సభ్యులందరి సహకారం మెందుగా ఆశిస్తున్నామండి.
తప్పకుండా రెండు ఉంటాయి.
చెప్పండి గురువు గారు.
రెండు ఉంటాయి. చాలా బాగుంది. చెప్పండి.
ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. ఇది ఒక మహాయజ్ఞం. గురువు గారు చెప్పినట్టు మనకి ఎన్నెన్నో వరాలు ఇచ్చారు మన అమ్మవారు, కానీ ఆవిడ మన దగ్గర నుంచి కోరేది చాలా అల్ప విషయాలే. అంతులేని ఏకాగ్రత, నిష్కపటమైన భక్తి, ఎలలేని ప్రేమ, ఈ 3 అమ్మవారు మన నుంచి కోరేది. వీటిని అమ్మవారికి సమర్పణ చేయగలిగే శక్తికి మనకి ప్రసాదించడానికి శ్రీ గురువు గారిని అమ్మవారే చూపించారు. గురువు గారి ఆశీర్వాదంతో లలిత సహస్రనామాలు అసలు ఎవరు ఎవరికి చెప్పారో ముందుగా తెలుసుకుని ఈ యజ్ఞ ఆరంభం చేసుకుందాం. పదండి మరి.
అశ్వానన మహాబుద్ధే, సర్వశాస్త్ర విశారద, నాపై దయతో ఎన్నో స్తోత్రాలు చెప్పారు. శ్యామల వారాహి సహస్రనామాలు కూడా చెప్పారు. ఒక లలితా సహస్రనామం మాత్రం ఎందువల్ల చెప్పలేదు? జగదంబ సహస్రనామాలు వినటానికి నాకు యోగ్యత లేదా స్వామి?
అగస్త్య, ఎందుకు చెప్పలేదంటావా? విను, ఇవి రహస్యనామములయ్యా. వీటిని శఠులకు, దుష్టులకు, విశ్వాసం లేని వారికి చెప్పకూడదు. శుద్ధోపాసకులకు, శ్రీమాత పైన భక్తి ఉన్న వాళ్లకు, శ్రీవిద్యా రహస్యాలు తెలిసిన వారికి మాత్రమే చెప్పాలి.
గురువు గారు సమాధిలోకి వెళ్ళిపోయారు. నా అదృష్టం ఎలా ఉందో.
లోపాముద్రాపతి, అమ్మవారు నీకు చెప్పమని అనుజ్ఞ ఇచ్చారయ్యా. నీ ఏకాగ్రత, నిష్కపటమైన భక్తి నీకు లలితా సహస్రనామాలు తెలుసుకోతగ్గ అర్హతలు సంపాదించి పెట్టాయి. ఈ సహస్రనామాల్ని మొదటిగా అమ్మవారి సభలో వసిన్యాది వాగ్దేవతలు పఠించారు. తరువాత ఈ మహిమాన్వితమైన నామాల్ని అన్ని లోకాలలో ప్రచారం చేయమని అమ్మవారు మాకు ఆదేశించారు. నీకు తప్పక చెబుతాను.
ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి.
చాలా బాగుంది.
చెప్పండి గురుగారు.
ఈ రెండు గొంతులు ఎవరివి?
ఒకటేమో చెప్పండి, మీరే చెప్పండి. సత్తు గారు పవన్ చెప్పండి.
ఒకటి పవన్,
అజస్థుడేమో పవన్ చేశారండి. రఘు సుధా గారేమో మన హయగ్రీవ స్వామి. రాసింది కోరి ప్రసాది నేను చేశానండి.
చాలా బాగుంది, చాలా బాగుంది,
చాలా సంతోషం. ఇప్పుడు మొదటి సెక్షన్లోకి లలితా సహస్రనామాల విశిష్టత ఫలశ్రుతి తెలుసుకుందాము. ఈ సంచికలో రాజేశ్వరి మేడ్చర్ల గారు, దివాకర్ గారు, రత్నాకర్ గారు పాల్గొంటారు. పదండి మనం మొదటి సంచికలో ప్రవేశించు.
గురువు గారికి ప్రణామాలు. అయితే ఇప్పుడు లలితా సహస్రనామం ఎవరెవరికి చెప్పారో తెలుసుకున్నాం. అయితే మహావిష్ణు అంశగల హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి లలితా సహస్రనామం బోధించి లలితాదేవి యొక్క విశిష్టతను తెలిపినట్లుగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. మనమందరం ఆ జగన్మాతని లలితా పరమేశ్వరిగా సహస్రనామ భాష్యంతో ఉపాసించుకోబోతున్నాం. అంటే మనందరం దీక్షా స్వీకారం చేస్తున్నాం, అది కూడా గురువుగారి సమక్షంలో. ఇది మనందరి భాగ్యం, అందరూ సిద్ధమే కదా. అయితే సహస్రనామ స్తోత్రం అంటే అర్థం తెలుసుకుందాం. భగవత్ తత్వం అనంతం, భగవంతుని అనంతంగా కీర్తించాలి. మానవ మాత్రమైన మనకు అది సాధ్యం కాదు. సహస్రం అన్నది అనంతవాచక శబ్దం. ప్రతి దేవత ఉపాసనలో సహస్రనామావళి అన్న ప్రక్రియ ఉంది. ఉదాహరణకి విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం మొదలైనవి. అనంతతత్వాన్ని తెలియచేసే సంఖ్యలు శతం, సహస్రం. శతం అనంతం భవతి అంది వేదం. ఆ అనంతతత్వానికి సంకేతం సహస్రం. సహస్రనామం అనే అంశంలో మరో విశేషం ఉంది అన్నారు గురువుగారు. పరమాత్మ అనంతుడు, ఆయన శక్తి తత్వం అనంతం. కానీ ఉపాసించే మనకి అంతం ఉంది. మరి అనంతాన్ని ఉపాసించేది సహస్రంతోనే సాధ్యం. అమ్మ సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి. మంత్రం బలపడ్డానికి ప్రధానమైన అంగంలో సహస్రనామం ఒకటి. ఋషుడు అనుగ్రహించిన మంత్రరాశి ఔపౌరుషేయం ఈ స్తోత్రం. ఇది ప్రత్యేకమైనది, విశిష్టమైనది. ఇది సాక్షాత్ బ్రహ్మ విద్య. అయితే ఈ నామాల గురించి మనం ఏం తెలుసుకుంటామో గురువు గారు వివరించారు. అనంతతత్వాన్ని కీర్తించిన ఫలం సహస్రంతోనే సాధ్యం. మన ఋషులు ఒక్కో నామంలో అమ్మ జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి విజ్ఞానమిచ్చారు. అమ్మవారి ఉపాసనలో సూత్ర గ్రంథం లలితా సహస్రనామ స్తోత్రం. ఒక్కో నామం ఒక్కో సూత్రం. శ్రీ విద్యకు లలితా సహస్రం సూత్ర గ్రంథం. శ్రీ విద్యా మంత్రానికి పరిపూర్ణత కలగజేసింది కూడా ఈ సహస్రం. అయితే ఇంతటి ఉద్గ్రంథాన్ని గురువు గారు ఎన్నో భాష్యాలు అకలింపు చేసుకొని అందులోని నవనీతాన్ని మనకు పంచుతున్నారు. ఎంత అదృష్టవంతుడమో మనం అందరూను. అయితే ఆ మధురమైన నవనీతాన్ని ఆస్వాదించడానికి మనమందరం సిద్ధమే కదా. ఈ బ్రహ్మ విద్యకి గురువులు దక్షిణామూర్తి, వ్యాఖ్యానించిన వారు హయగ్రీవ స్వామి. శివ విష్ణువులు కలిసి అమ్మ గురించి చెప్పడం ఎంత అద్భుతమో కదండి.
అయితే రాజేశ్వరి గారు, ఈ బ్రహ్మ విద్యకు కావాల్సిన అర్హతల గురించి వివరిస్తారా?
ఇటువంటి బ్రహ్మ విద్య గురించి తెలుసుకోవడానికి అర్హతలు ఏమిటి అన్నది గురువు గారు అవతారికలో వివరించారు. మొదటిగా అమ్మ గురించి వినడానికి అర్హత ఏకాగ్రత. హయగ్రీవ స్వామి అగస్త్యునితో సావధాన మనస్సును అన్నారు. ఆయనంతటి వారే అగస్త్యునితో అంటే మనందరం ముందు సమకూర్చుకోవలసింది ఏకాగ్రత. ఇవి రహస్య నామాలు. బాహ్యానికి అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. గురువుగారు మనకి చెప్పినట్లు ఎంతో ఏకాగ్రత, ఎంతో దీక్ష మనకి అవసరం. రెండవది రహస్య విద్య పొందడానికి అర్హత భక్తి. భక్తి చాలా ప్రధానం, పాండిత్యంతో సంబంధం లేదు. ఈ సందర్భంలో మనం తల్లి లోపాముద్రని తలుచుకోవాలి. అగస్త్యుని భార్య అమ్మ లోపాముద్ర. హయగ్రీవ స్వామి అగస్త్యుని లోపాముద్రపతి అని సంబోధించారు. సాక్షాత్తు జగదంబయ్య అమ్మ లోపాముద్రికి మంత్రం ఇచ్చారు. అమ్మ సహస్రనామంలో లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల 128వ శ్లోకంలో చోటు సంపాదించుకున్నారు. ఆవిడికి అమ్మపై భక్తి అనన్యం. దంపతులిద్దరూ గురువులు ఈ సహస్రనామ స్తోత్రానికి. మూడవది, మన అంతఃకరణ సంసిద్ధి చేసుకొని సూక్ష్మ విద్యలో ప్రవేశించాలి. అమ్మ పట్ల శ్రద్ధ ఉండాలి. పరమాత్మ దృష్టి మన వైపు పడాలి అంటే మనం పరమాత్మ వైపు నడక ప్రారంభించాలి. అదే సాధన శ్రద్ధ. మన నడక అమ్మ వైపు ప్రారంభిద్దామా? ఈ లలితా సహస్రనామంతో మన గురువు గారు వేలు పట్టుకుని నడిపిస్తున్నారు. అది మనందరి అదృష్టం. అయితే ఇంతటి బ్రహ్మ విద్యని ఎవరికి చెప్పకూడదు? అవిశ్వాసి, మొండివాడి, దుష్టుడికి చెప్పకూడదు. విద్య పరంపరాగతంగా వస్తుంది. యోగ్యత ఉన్నవారి ద్వారా విద్య వ్యాప్తి జరగాలి. అమ్మ విద్య సాక్షాత్తు బ్రహ్మ విద్య. లలితా సహస్రం ఒకవైపు శ్రీచక్ర ఉపాసన, మరొక వైపు కుండలిని ఉపాసన, మరొక వైపు వేదాంత తత్వ విచారణ. ఒకదానికి ఒకటి సమన్వయపరిచి గురువుగారు మనకి అందించారు. సంపూర్ణ లలితా ఉపాసన చివరకు అంతర్యామిగా ఉన్న పరమ చైతన్యంలోకి ప్రవేశింప చేస్తుంది. అయితే మన భారతదేశంలో నెలకొన్న అమ్మ గురించి, హిమవత్ పర్వతం జగదాంబ పుట్టినిల్లైతే మధ్యదేశాన్ని వింధ్యావాసినికి నెలవుగా, చివర భాగమైన మలయాళ ఖండాన్ని మలయాచల వాసిని భగవతికి తావుగా భావించిన శక్తి సాంప్రదాయం మనది. భారతదేశపు ఆది మధ్య అంతాలను జగదాంబ స్థానాలుగా పూజించడమే కాకుండా అడుగడుగునా శక్తిపీఠాలను ప్రతిష్ఠించుకుంది. భారతదేశాన్ని తలుచుకోగానే జగన్మాతృ భావనతో వందే మాతరం అని నమస్కరించుకుంటున్నాం. విశ్వంలోని ప్రతి జీవికి తల్లి ఎటువంటిదో విశ్వమంతటికి తల్లి అయిన విశ్వజనని అందరినీ తల్లిలా లాలించి, తండ్రిలా నడిపించి గురువులా జ్ఞానాన్ని ఇస్తుంది. లలితా సహస్రనామం గురువుగారు చెప్పినట్టు స్తోత్రం కాదు, ఇది ఒక శాస్త్రం. అమ్మ నామాలన్నీ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనే. పరబ్రహ్మ తత్వాన్ని అంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమని సగుణ సాకార రూపంలో ఉపాసించడానికి ఉపయుక్తమయ్యే అక్షర మాలారత్నం ఈ లలితా సహస్రం. అయితే అమ్మను ఒక్కసారి ఇలా ప్రార్థించుకుందాం. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌళీస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖిం ఆపీనవక్షోరుహం పాణిభ్యాం అళిపూర్ణ రత్నచసకం రక్తోత్పలం విభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణం జాయేత్ పరమాంబికం. ఓం అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అని మనం సర్వ సౌభాగ్యదాయకమైన లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభిస్తున్నాం.
రాజేశ్వరి గారు, లలితా సహస్రనామ స్తోత్రానికి ఋషులైన వసిన్యాది వాగ్దేవతల గురించి వివరాలు తెలియజేస్తారా?
తప్పకుండానండి. 8 మంది వాగ్దేవతలు వీళ్ళు. వీళ్ళ పేర్లు వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని. లలితా సహస్రనామంలో ఋషులని తలుచుకుంటున్నాం. ఋషులు మంత్రద్రష్టలు, దర్శించి మనకి ఇస్తారు. వీరికి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ గురువుగారు శబ్దం మాట రూపంగా పైకి రావడం గురించి చెప్పారు. 4 దశలుగా శబ్దం పైకి వస్తుంది. పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి. మనం ఇప్పుడు వైఖరి గురించి ప్రస్తావించుకుంటున్నాం. శబ్దం బయటకు రావడానికి 8 మంది వాగ్దేవతలే కారణం. కంఠం నుండి పలికే నోరు వరకు 8 స్థానాలు ఉంటాయి. కంఠం, తాళువులు, ఓష్టములు, దంతములు, అభ్యంతర బాహ్య ప్రయత్నాలు, 4. ఈ 8 స్థానాలకు అధిదేవతలు వసిన్యాది దేవతలు. వీరు అమ్మవారి రూపాలే. అమ్మవారి నుండి వచ్చిన తేజోమయమైన కిరణాలు. అమ్మ మాతృకా వర్ణరూపిణి కదా. అక్షరాలలో ఆ నుండి సా వరకు ఉన్న 8 వర్గాలకి దేవతలు వసిన్యాది దేవతలే. వసిని అవతలికి మనకు అనుకూలం అవడం వశీకరణం, వసిని మంత్ర దేవత. కామేశ్వరి కోరికలు తీరే మంత్ర దేవత కామేశ్వరి. మోదిని ఆనందం, తృప్తి, అంగీకారం, అధిష్టాన దేవత. విమల నిర్మలమైన జ్ఞానం, విద్యలు కలిగించే మంత్ర దేవత. అరుణ ఎరణ కాంతులతో ప్రకాశిస్తూ కరుణ పొందడానికి అధిష్టాన దేవత. జయని జయం కలిగించే మంత్ర దేవత. సర్వేశ్వరి అన్నిటి మీద ఈశ్వరత్వం అంటే అధికారం కలిగించే దేవత. కౌళిని కుండలిని యోగానికి సంబంధించిన మంత్ర విశేషాలు కలిగించే దేవత. అయితే ఈ వాగ్దేవతలు ఎక్కడుంటారు? శ్రీచక్రంలో బిందువు నుండి 3వది అష్టత్రికోణం, చతురస్రం నుండి 7వ ఆవరణలో ఉంటారు. ఈ ఆవరణ సర్వ రోగహర చక్రం. 8 త్రికోణాలు అక్కడ ఉన్న దేవతలే వీరు. ఈ దేవతల అనుగ్రహంలో మనస్సులోని, దేహంలోని రోగాలన్నీ పోతాయి. అంటే ఆది వ్యాధులు తొలగించే శక్తి ఈ దేవతలకు ఉంది. సర్వ మంత్రాది దేవతలు వీరు. ఎందుకంటే అక్షరాలన్నీ ఈ దేవతలే కదా. అయితే అమ్మ లలితామ్మకి వీళ్ళని పిలిచి ఇలా చెప్తున్నారు. నా భక్తులకు వాగ్విభూతి ఇవ్వడానికి మీరు ఉన్నారు. మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. నా చక్ర విజ్ఞాన రహస్యాలు తెలిసిన వారు. మీరందరూ ఎప్పుడు నానామాలే పారాయణ చేస్తుంటారు. నా స్తోత్రం రచించడానికి మీకు నేను ఆజ్ఞాపన చేస్తున్నాను. నాకు అంకితంగా సహస్రనామ స్తోత్రం చెయ్యండి అని అన్నారు. వసిన్యాది దేవతా ఋషులు భావన చేసి సహస్రనామం సిద్ధం చేశారు. మరి ఆవిష్కరణ జరగాలి ఈ లలితా సహస్రనామ శాస్త్రానికి. అమ్మ సభ ఏర్పాటు చేశారు. మణిద్వీపంలో చింతామణి గృహవేదిక, లలితాంబ సింహాసనం మీద ఆసీనురాలయ్యారు. మనందరూ మణిద్వీపంలో చింతామణి గృహంలోకి వెళ్లి కూర్చున్నాం భావనలో. అమ్మవారు భవానీ భావనాగమ్యే కదా, ఏ విధంగా ఆవిష్కరణ జరిగింది అన్నది దివాకర్ గారు చెప్తారు. అవకాశం ఇచ్చిన విద్యాగారికి శుభాశీస్సులు. నాహం కర్త అర్హికర్త అంతా గురుకృప, సర్వం శ్రీ లలితా కామేశ్వరి పాద పద్మార్పణమస్తు.
ఇందులో సింధూరారణ విగ్రహం శ్లోకం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. విగ్రహం అనకూడదు, విగ్రహం అనాలి. ఆ శ్లోకం చూసుకోండి. చాలా బాగా రాశారు, బాగా ప్రజెంట్ చేశారు. బాగుందమ్మా,
చాలా సంతోషం అండి గురుగారు అండి. మీ ఎదుటిగా మీరు చెప్పినవే చెప్పడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను.
నమస్కారం గురువు గారు, ధన్యవాదాలు రాజేశ్వరి గారు. ఇందాక రాజేశ్వరి గారు అమ్మవారిని మనకి ఎక్కడ కూర్చున్నారో చెప్పారు. మనందరం ఇప్పుడు చింతామణి గృహంలో ఉన్నాము. మణిద్వీపంలోని చింతామణి గృహంలో అమ్మవారు మన గురువు గారు పక్కపక్కనే ఉన్నారు. పంచబ్రహ్మాసన స్థిత అయిన అమ్మవారి ముందర లలితా సహస్రనామాలు ప్రప్రథమంగా స్తోత్రం చేయబడ్డాయి. ఆ రాజేశ్వరి గారు చెప్పినట్టు వసిన్యాది వాగ్దేవతలు ఇంకా కోట్ల కొలది బ్రహ్మాండాల నుంచి సృష్టి స్థితి లయకారకులు, అమ్మవారి పరివాహనగణాలు, మంత్రిని దండిని దేవి, ఇంకా సకల లోకాల నుంచి దివ్యవుగా సిద్ధవుగా మానవుగా గురువులు వీరందరూ వచ్చి ఉండగా వసిన్యాది వాగ్దేవతలు చాలా భక్త శ్రద్ధాభక్తులతో అమ్మవారి లలితా సహస్రనామాలన్నీ పఠించారు. వారందరికీ అమ్మవారు చాలా సంతోషించి విన్న తర్వాత, నాకు అత్యంత ప్రీతికరమైన ఈ స్తోత్రమును ప్రవర్తయధ్వం భక్తేషు, అనగా భక్తులలో నా భక్తుల్లో వ్యాప్తి చేయండి అని ఆనతిచ్చారు. లలితా సహస్రనామం పఠించే విధానం గురించి తెలుసుకున్నాము. అదేమిటంటే శ్రీచక్రము నందు ఆవాహన చేసి స్తోత్రం పఠించవచ్చు. అలాగే శ్రీచక్రారాధన చేయకపోయినా లేకపోయినా మంత్రం ఉపదేశం లేకపోయినా కూడా లలితా సహస్రనామం చదువుకోవచ్చు. కానీ ఖడ్గమాల త్రిశతి మాత్రం ఉపదేశం లేకుండా చేయరాదు. దానికి ప్రమాణం ఏమైనా ఉన్నదా అని చెప్పి మన గురువు గారు చెప్పారు. గురువు గారు ఒకసారి కాశీలో లలితా సహస్రనామం తప్పులు లేకుండా ఎలా చదవాలో చెప్పినప్పుడు శ్రీ కళ్యాణానంద భారతీ సంప్రదాయంలో ఉన్న శిష్యులు ఒకరు వారితో ఒక విషయం చెప్పారని చెప్పి గురువు గారు ఉటంకించారు. శ్రీ కళ్యాణానంద భారతి గారికి ఆయన తన భక్తులకి ఆయన భక్తి పార్వశ్యంలో ఖడ్గమాల త్రిశతి ఒకసారి చెప్పినప్పుడు అమ్మవారు వారి కళ్ళలో కనపడి, నాయన భక్తులకు త్రిశతి ఖడ్గమాల ఉపదేశం లేకుండా చేయవద్దని చెప్పి చెప్పాలని చెప్పన్నారు. అది ప్రమాణము. ఇంకా లలితోపాఖ్యానంలో కూడా అమ్మవారు కూడా నన్ను అర్చించినా అర్చించకపోయినా నా మంత్రము జపించినా లేకపోయినా భక్తితో ఆదరంతో సదా ఆదరాత్ ప్రేమతో చదివితే తప్పక అనుగ్రహిస్తానని చెప్పారు. ఇంకా వేరొక విశేషం ఏంటంటే సహస్రనామం కూడా వేదంలాగా అపౌరుషేయం, ఎవరి చేత రాయబడలేదు, అమ్మవారి నుంచి చెప్పబడింది. వేదం అభ్యసించడానికి చాలా నియమాలు ఉంటాయి, అర్హతలు ఉంటాయి, కానీ అవేమీ అవసరం లేకుండానే సహస్రనామం పఠించవచ్చు. ఇంకా వేదాధ్యయనంతో లభించే ఫలితం కూడా మనకు సహస్రనామం పఠనంతో లభిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే లలితా సహస్రనామాలు అన్నీ కూడాను ఇందాక రాజేశ్వరి గారు చెప్పినట్టు రహస్యనామ స్తోత్రాలు.
దివాకర్ గారు రహస్యనామాలు అని వేటిని అంటారు?
మంచి ప్రశ్న రత్నాకర్ గారు. రహస్యనామాలు తెలుసుకోవాలంటే ముందర శాస్త్రాలు ఎన్ని రకాలు తెలుసుకోవాలి. గురువు గారు చెప్పినట్టు ప్రకట శాస్త్రాలు అంటే మెటీరియల్ సైన్సెస్, గుహ్య శాస్త్రాలు అంటే రహస్య శాస్త్రాలు. అవి మళ్ళా మూడు రకాలుగా విభజింపబడ్డాయి. ఇవేమిటంటే ఇంద్రియాలు బుద్ధితో మనం తెలుసుకోలేనివి ఈ గుహ్య శాస్త్రాలు. వీటిలో గుహ్య శాస్త్రాలు అంటే ధర్మశాస్త్రాలు, మళ్ళా గుహ్యతర శాస్త్రాలు అంటే మంత్ర శాస్త్రాలు, గుహ్యతమ శాస్త్రాలు అంటే బ్రహ్మ విద్య. లలితా సహస్రనామంలో ఈ మూడు అంతర్గతంగా ఉంటాయి. పైకి నామాల్లా కనిపిస్తా గానీ లోపల ఈ ఇన్ని శాస్త్రాలు నిగూఢమై ఉండడం మూలాన వీటికి గుహ్య రహస్యనామ స్తోత్రాలు అని చెప్పి పలుకుతారు. వీటిలో వ్యవహార జీవనం కోసం మనకి ధర్మశాస్త్రం కావాలి, ఉపాసన కోసం మంత్రశాస్త్రం కావాలి, అలాగే పరమార్థ జీవనం కోసం, తత్వజ్ఞాన సముపార్జన కోసం బ్రహ్మ విద్య కావాలి. ఇవన్నీ కూడాను రహస్యనామ స్తోత్రంలో ఉన్నాయి. అమ్మ ఈ రహస్యనామ స్తోత్రాల్లో ధర్మరూపిణిగా, యంత్ర రూపిణిగా, మంత్ర రూపిణిగా, తత్వరూపిణిగా ఈ రూప నామాల్లో దర్శనమిస్తుంది. ఇందాక గురువు గారు చెప్పినట్లు సహస్రనామ స్తోత్రం అనేది ఒక స్తోత్ర గ్రంథం కాదు, శాస్త్ర గ్రంథం. అది మధించి మనం సారం తెలుసుకోవాల్సిన శాస్త్రం. లలితా సహస్రనామం గురించి మరికొన్ని విశేషాలు ఏమిటంటే, ఇందులో కొన్ని కొన్ని నామాలు గుర్తులుగా ఉంటాయి. ఇందాక మళ్ళా మన గురువు గారు చెప్పినట్టు కుండలిని విద్య, దుర్గా విద్య, వనదుర్గా విద్య ఇవన్నీ కూడాను ఇందులో అంతర్గతంగా ఉన్నాయి. వాటిలో కొన్ని నామాలు తీసుకుని మనము వాటిని జపించుకోవచ్చు. గురువు గారు వీటిని ఒక ద్రాక్ష తోటలాగా మనకి కంపేర్ చేశారు. అంటే కానీ ద్రాక్ష తోటలు ఏమిటంటే అన్ని ద్రాక్ష ఒకటే రుచిగా ఉంటుంది, కానీ ఇందులో ఒక్కొక్క గుర్తుకి ఒక్కొక్క రుచి ఉంటుంది, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. సో చాలా ప్రశస్తమైనది. జాతకంలో నామాలు, ఉదాహరణకి జాతకంలో దోషాలు పోగొట్టగలిగే నామాల గుర్తు ఏంటంటే 143, 144 స్తోత్రము, భవధావ సుధావృష్టి దగ్గర నుంచి రోగపర్వత దంభోళి మృత్యుదారి కొఠారిక వరకు నామం తీసుకుంటే అది జాతకంలో దోషాలు పోగొట్టగలిగేది. తర్వాత మరి ఒక విశేషం ఏంటంటే, ఇప్పుడు లలితా సహస్రనామ భాష్యం గురించి తెలుసుకున్నాము. నేటి రోజున మన గురువు గారు చెప్పినట్టు 7 భాష్యకర్తలు వ్రాసిన భాష్యాలు దొరుకుతున్నాయి. వారిలో ప్రఖ్యాతమైనది, వ్యవహారంలో ఉన్నది శ్రీ భాస్కర్ రాయలు గారు వ్రాసిన సౌభాగ్య భాస్కరము. వారు 18వ శతాబ్దానికి చెందినవారు. వీరి కాక ఇంకా 6 భాష్యకర్తలు ఉన్నారు. వారి పేర్లు విమర్శానందనాథుల వారు. వారు 2000 శ్లోకాలతో భాష్యం రాశారు. విద్యారణ్య మునీశ్వరులు, వీరు 1500 శ్లోకాలతో రాశారు. నారాయణ భట్టుల వారు, వారు జయమంగళ వ్యాఖ్య అని 2500 శ్లోకాలతో రాశారు. తర్వాత వారు శంకర పండితులు. మరి ఒక వారు కళ్యాణి అనే నామంతో పేరుతో భాష్యం రాసిన వారు శ్రీ 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 కళ్యాణానంద భారతానంద భారతి వారు. తర్వాత విమలానందనాథ భారతి వారు. మన అదృష్టం ఏమిటంటే ఇన్ని భాష్యాలు మనం ఎలాగో చదువుకోలేము, లలితోపాఖ్యానం కూడాను ఇంత చదవలేము. మన గురువు గారే వీటన్నింటినీ మధించి నవనీతంగా సారంగా మనకు చక్కటి అద్వితీయమైన ప్రవచనాన్ని అందించారు. అది చదువుకుని మన జీవితాన్ని తరించవచ్చు, అది మన అదృష్టం. ఇందులో గురువు గారు చెప్పినట్టు కొన్ని పాఠ భేదాలు కూడా ఉన్నాయి, అవి మార్చుకుని చదువుకోమని చెప్పి చెప్పారు. అది మనకి సమయాభావం వల్ల నేను ప్రస్తావించట్లేదు, కానీ గురువు గారి ప్రవచనంలో వింటే మనం దీక్షగా వింటే మనకు తెలుస్తాయి. ఇంకా గురువు గారు చెప్పింది ఏంటంటే, ఈ కాలంలో మనకి విజ్ఞాన రంగం బాగా అభివృద్ధి చెందిన తరపుడు కెనడా దేశంలో శబ్ద తరంగాలను కాంతి తరంగాలుగా మార్చే పరికరం ఒకటి ఉన్నది. దానితో పాటు లలితా సహస్రనామం చదివినప్పుడు శ్రీచక్రం రేఖారూపంగా వచ్చింది. అందుకే లలితా సహస్రనామం ఉచ్చారణ దోషాలు లేకుండా, హడావిడి లేకుండా భక్తిగా శుద్ధంగా చదవాలి, అప్పుడు ఫలితాలు లభిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే అమ్మవారు కరుణతో తన పిల్లలందరూ ఆయన మనకి సులువుగా చదువుకోవడానికి, తరించడానికి లలితా సహస్రనామాలు అందించారు. ఇంకా అనుగ్రహించడానికి మన గురువు గారు మనకి అర్థపండి వచ్చినట్టు ఈ భాష్యాన్ని మనకి చక్కగా అందించారు. మనందరం ఈ యజ్ఞం చేసి తరించడానికి మంచి అవకాశం. సర్వం శ్రీ గురుచరణమస్తు.
ఎంత బాగుంది. ఇందులో పరమార్థ జీవనం అనే మాట వచ్చింది. ఆ జీవనం తీసేసి పరమార్థం అని పెడితే చాలు.
సరే అండి. సరే గురు,
బాగా చెప్పారు, చక్కగా ఉంది.
ధన్యవాదాలు గురు. మీ ముందు చెప్పడం మా అదృష్టం.
ధన్యవాదాలు.
ఇప్పుడు రత్నాకర్ గారు చెప్తారు.
శ్రీ మాత్రే నమః గురువు గారు. ఇప్పుడు ఫలశ్రుతి గురించి
సాధారణంగా ఫలశ్రుతి సహస్రనామం నేర్చుకున్న తర్వాత ముఖ్యంతిలో వస్తుంది, కానీ అమ్మవారి దయ అనుకుంటా ముందు ఫలశ్రుతి నేర్చుకునేలా చేస్తుంది. దీనివల్ల మనకందరికీ శ్రద్ధాభక్తులు ఎక్కువై లలితా సహస్రనామం ఇంకా చాలా మంచిగా నేర్చుకుంటాం.
రత్నాకర్ గారు, సారీ అండి ఇంటరప్ట్ చేస్తున్నావు. మీ మౌత్ పీస్ దగ్గర పెట్టుకోరండి, వినిపించట్లేదు.
క్లారిటీ మిస్ అవుతాం.
బా మౌత్ పీస్ దగ్గరగా పెట్టుకుని మాట్లాడండి.
ఓకే.
సహస్రనామ పరిస్థితి వివిధ కోణాలలో చూడాలి.
ప్రధాన పరిస్థితిలో
ముఖ్యంగా సర్వ రోగ ప్రశమనం, సర్వ సంపత్ ప్రవర్ధనం, సర్వాప మృత్యు శమనం, అకాల మృత్యు నివారణం, సర్వజ్వరార్థ శమనం, దీర్ఘాయుష్య ప్రదాయకం, పురుషార్థ ప్రదాయకం, ఇవన్నీ ఉన్నాయి. ఇక అనుగ్రహ విషయానికి వస్తే లలితా శాస్త్రము మనకి ఐహిక అనుగ్రహము, పారమార్థిక అనుగ్రహము ఇస్తుంది. అసలు లలితా విద్య యొక్క గొప్పతనమే ఇది. ఎందుకంటే కొన్ని విద్యలు కేవలం మోక్షం ఇస్తాయి, ఐహిక ఫలం ఇవ్వవు. మరికొన్ని విద్యలు కేవలం ఐహిక ఫలం ఇస్తాయి, కేవలం లలితా విద్య ఒక్కటి మాత్రము మనకి రెండు ఇస్తాయి. కాకపోతే మనం ఎప్పుడు ఒకటి మనసులో పెట్టుకోవాలి, నా సాధనకు ఆటంకం లేని విధంగా ఈ ఫలితాలు లభించుగాక అని ఎప్పుడు అనుకోవాలి. ఇప్పుడు ఇంకొక కోణంలో ఫలశ్రుతి చూద్దాము. ఇక్కడ కింద చెప్పే ఫలితాలన్నీ కలిపి మనకిస్తుంది. అనేక జన్మలలో గంగా నది సర్వతీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో అది ఇస్తుంది. కాశీక్షేత్రంలో కోటి లింగాలు ప్రతిష్టాపించిన కురుక్షేత్రంలో సూర్యగ్రహణ కాలంలో కోటి గోవులని దానం చేసిన ఫలితం, క్షత్రియుడైనటువంటి విప్రునకు కోటి బారువుల బంగారాన్ని దానం చేసిన ఫలితం, దివ్యమైనటువంటి అశ్వమేఘ మేఘ యాగంలో కోటి యాగములు చేసినటువంటి ఫలితం, ఎడారిలో కోటి బారులు తగినటువంటి ఫలితం, దుర్భిక్ష కాలంలో కోటి బ్రాహ్మణులకు గొడవలు పెట్టడం ఉన్నటువంటి ఫలితం, ఇవన్నీ ఫలితాలు కలిపితే ఒక్కసారి మన లలితా సహస్రనామము భక్తి శ్రద్ధలతో పఠించినందువల్ల వస్తుంది. ఇంకొక ప్రధానమైన ఫలితం ఏంటి అంటే లలితా సహస్రం పాపాలను దగ్ధం చేస్తుంది. లలితా సహస్రనామంలో ప్రతి నామము శక్తివంతమైనది. ఇందులో ఒక్క నామం పోగొట్టగలిగే పాపాన్ని 14 లోకాలలో ఎవ్వరూ చేయలేరు. పాపాల ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి లలితా సహస్రనామాన్ని పక్కన పెట్టి ఇంకేదన్నా పద్ధతిలో ప్రాయశ్చిత్తం చేసుకోవటం అంటే చలి పుడుతున్నప్పుడు చలి తగ్గించుకోవటానికి నిప్పుని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళటం లాంటిది. నిత్యానుష్ఠానంగా ఎవరైతే శ్రీ లలితా సహస్రనామ సూత్రాన్ని పఠిస్తారో వారికి లలితాదేవి అన్ని అభీష్టములను నెరవేరుస్తుంది. ఒకవేళ ప్రతిరోజు పఠించలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కింద చెప్పిన పుణ్య రోజులలోనైనా పఠించాలి. ఒకటి సంక్రాంతి, ఇంకోటి విషువులు, ఇవి ఇయర్లీ 2 times వస్తాయి. ఇంకోటి స్వజన్మ తృతీయ దినం అంటే పుట్టినరోజు నుంచి 3వ రోజు, ఇంకోటి శుక్లపక్ష నవమి మరియు శుక్లపక్ష చతుర్దశి. ఆ 2 తిథులలో చంద్రకళలలో విశేషమైన అంశం ఉంటుంది. ఇంకొకటి శుక్రవారం. ఇవన్నీ కాకుండా ఇంకా అతి ముఖ్యమైనది పౌర్ణమి. పౌర్ణమి రోజు చంద్రబింబంలో అమ్మవారిని ధ్యానం చేస్తూ కేవలం పంచోపచార పూజలు చేసి సహస్రనామం పఠిస్తే అన్ని రోగాల నుంచి బయటపడవచ్చు. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఇది అమ్మవారికి ప్రీతి కలిగిస్తుంది. అంటే లలితా సహస్రనామం పఠిస్తే అమ్మవారికి ప్రీతి కలుగుతుంది. అంతకన్నా మనకి ఇంకేం కావాలి?
శ్రీ మాత్రేన మనం
బాగుంది, చక్కగా చెప్పారు.
గురుగారు ఒక అరగంటలో బయటకు వెళ్ళాలని ఒక్క నిమిషాలు విశ్రాంతి తీసుకుని గమనిస్తారా?
బాగుంది, ఇప్పటి వరకు అందరూ వినిపించారని బాగుంది.
నాది వినిపిస్తోందండి.
అన్మ్యూట్ చేయండి, మీరు ఇంకా రాలేదండి శ్రీలత గారు, మీకు అన్మ్యూట్ చేయండి, మాకంతా నాయిస్ వినిపిస్తోంది.
నమస్కారం అండి శ్రీజీ గారు. ఒక్క నిమిషం, అది అంటే గురువు గారు ఇంకొక 1 గంటలో 40 నిమిషాల్లో మళ్ళీ వెళ్ళాలి, ఒక 20 నిమిషాల్లో విశ్రాంతి తీసుకుంటుంది బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఒకసారి
గురుగారు చాలా సంతోషం గురుగారు, మీరు ఇప్పుడు
చాలా సేపు చక్కగా అందరికి విన్నాను, చాలా ఆనందం కలిగిందమ్మా. ఈ ధోరణిలోనే బాగా అధ్యయనం చేయండి.
నమస్కారం.
సరే గురుగారు, చాలా చాలా ధన్యవాదాలు గురుగారు, మీరు మాకు ఈ టైం ఇచ్చారు. మీరు
కొద్ది కాలం తర్వాత మళ్ళీ కలుస్తాను.
తప్పకుండా గురుగారు, తప్పకుండా. చాలా చాలా నమస్కారం
అందరికి. ఆశీర్వచనాలు అమ్మవారి కథాక్షం అందరికి.
నమస్కారం.
థ్యాంక్స్ అండి శ్రీవిద్య గారు. సారీ, ఉంటాను.
సత్య గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.
ఉంటాను.
విద్య గారు నాకు చెప్పండి, మీరు ఎప్పుడు మొదలు పెట్టమంటే అప్పుడు నేను మొదలు పెడతాను.
అయిపోయింది రమ్మా, అయిపోయింది.
సరే, ఇప్పుడు మాది సెగ్మెంట్.
ఒక్క నిమిషం ఆంటీ, అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది మనకి. శ్రీలత గారు మ్యూట్ చేయాలనుకుంటా.
శ్రీలత గారు మీరు మ్యూట్ చేయాలండి ఫోను. మీ ఫోన్ మీ పేరు పిలిచినప్పుడు అప్పుడు అన్మ్యూట్ చేద్దరు కానీ ప్రస్తుతం మ్యూట్ చేయండి. థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడు సెగ్మెంట్ 1 టౌన్ హాల్లోకి ప్రవేశిద్దామండి. ఈ టౌన్ హాల్ ప్రక్రియ ఏంటంటే, నేను, రఘు, చిత్త గారు, పవన్, మనం కూర్చుని మేము ఇప్పుడు సంచిక ఒకటి గురించి చర్చ, తర్వాత మధ్యలో మీ ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తాము. మొదటిగా గురుగారు మనకి ఎంతటి అద్భుతమైన సంపద ఇచ్చారో చూసారా రఘు గారు. ఈ నామాలు వేదాలకు మళ్ళీ అపోరు చేయలేరు కదా. సాక్షాత్ ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మ విద్య ఇది.
అవును రమ గారు, పూర్వాపర సంబంధంతో ఒక కథల సంగీతంలా మధుర వాహినిలా హృదయానికి అత్తుకుంటుంది. నామాలతో కథ చెప్పడం, అమ్మవారి చరిత్ర అంతా ఒక 1000 నామాలలో పొందుపరచడం అపూర్వం.
అంతేకాదు రఘు గారు, 1000 నామాలు, 1000 మంత్రాలు, 1000 మంత్రాలు, 1000 అమ్మవారి రూపాలు. ఈ మాలా మంత్రంలో గురువుగారు చెప్పినట్టు ఎంతటి నిగూఢమైన శక్తిని దట్టించి పెట్టారో వసిన్యాది దేవతలు. టోనోగ్రఫీలో ఈ సహస్రనామానికి శ్రీచక్ర రూపం రావటం అద్భుతం కదా.
పోతే సాధనా పరంగా రఘు గారు ఏదో చెప్తున్నారు చెప్పండి.
ఈ పరికరాలు ఏవి లేని రోజుల్లోనే మన ఋషులు ఇవన్నీ ఏనాడో చెప్పారంటే ఎంత సనాతన ధర్మంలో పుట్టడం మన జన్మ జన్మల సుకృతం అని ఎప్పుడు గురువు గారు చెప్తుంటారు చూసారా.
అవునవును, కానీ అది మనకి హైలైట్ చేసి గురువు గారు చెప్పడం బట్టి మనకు తెలిసింది కాబట్టి మనకి ముందు గురువు దొరకడమే చాలా అదృష్టం. అందులో పవన్ లాగా చాలా చిన్న వయసులోనే ఇలాంటి గురువు గారు దొరకడం చాలా అదృష్టం. ఇకపోతే ఇప్పుడు సాధన విషయం మాట్లాడుకుందామండి కాసేపు. సాధన పరంగా మొదటి పెంట్ ముందుగా ఈ నామాలు తప్పులు లేకుండా ఉచ్చారణ దోషం లేకుండా పఠించగలగాలి. ఇంకా గురువు గారు కూడా అదే చెప్పారు కదా. గురుగారు మనకు చక్కగా ఆయనే ఈ సహస్రనామాలని చక్కగా చదివి వినిపించారు. ఎక్కడెక్కడ తప్పులు ఉంటాయో, పాఠాంతరాలు ఉంటాయో, అవన్నీ చక్కగా హైలైట్ చేసి ఇవన్నీ దిద్దుకోండమ్మా అని కూడా మనకి చూపించారు. మనకి భాష్య పొడుగున సాధనా రహస్యాలు గురువుగారు చాలా చాలా చెప్పారు.
రమగారి విద్యనండి, మంత్రం ద్వారా అమ్మవారిని తెలుసుకోవాలనుకోవడం పరిపాటి, మంత్రమే అమ్మవారిని సాధనలోకి ఎలా తెచ్చుకోవాలి చెప్పగలరా?
విద్య, మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, చాలా థ్యాంక్స్. నిజమే, మనకి దేవత ఒక ఫోటోలోనో లేకపోతే ఒక విగ్రహంలోనే ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. ఆ దేవతని ప్రసన్నం చేసుకోవాలంటే బాగా మంత్రాలు పఠించాలి అన్న భావం మనకి బలపడిపోయింది. కానీ గురువు గారు మాత్రం మంత్రమే దేవత అంటున్నారు. ఇది కొంచెం క్లిష్టమైన ప్రతిపాదనే. మన మంత్రం చదువుతూ ఉంటే దేవత ఆకస్మికంగా మన ముందు ప్రత్యక్షం అవుతుందా? ఎలా భావించాలి మంత్రమే దేవత అని? రఘు గారు, నేనేమనుకుంటున్నానంటే మన మంత్రాలని ఇవి మనల్ని తరింపచేస్తాయి, ఇంకా వేరే దిక్కు లేదు అని ధ్యానించగలిగితే ఆ ధ్యానంలో అమ్మవారు దొరుకుతారేమో అని అనిపిస్తోందండి. అందరూ మమ్మల్ని క్షమించాలి, మేము ఈ విషయంలో ఏమీ ఎక్స్పర్ట్ కాదు, నిపుణులం కాదు. సాధన బలపరుచుకోవడానికి మేము కూడా ప్రయత్నిస్తూ తప్పుదడుగులు వేస్తూ ఉండేవాళ్ళని. విద్యా గారు, గురువు గారు అందుకే లలితాశాస్త్ర నామాలని చదవద్దు అంటారండి, భావన చెయ్యాలి. అమ్మ భావనా కన్య కదా, భాగవతంలో కూడా గుర్తుందా మీకు మనం ఇలాగే భావానికే ప్రాధాన్యం ఇచ్చాము. సాధన చేయటమే కాదు, సాధన ఎలా చెయ్యాలి అని తెలుసుకోవడం కూడా ఒక తపస్సే. మీరేమంటారు రఘు గారు?
చాలా బాగా చెప్పారు రామగారు. లలితా సహస్రనామాలు చదవడం ఒక ధ్యాన ప్రక్రియ. ఈ స్తోత్రాన్ని మనం శాస్త్రంగా మార్చుకోవాలి. ఇందాక గురుగారు చెప్పినట్టు కూడా మనం శాస్త్రంగా మార్చుకోగలగాలి దీన్ని.
అవును రఘు గారు. మరొక ప్రశ్న సుధాకర్ గారు కాలిఫోర్నియా నుంచి అడుగుతున్నారు, జపము ధ్యానము ఎలా సాధనకి తోడ్పడతాయి అని. ఈ నామాలు జపము సాధనకి మొదటి మెట్టుగా చూసుకోవాలి మనం. జపము ధ్యానంతో కలిస్తే అద్భుతమని గురువుగారు చెప్పారు, కానీ మనసు నిలవదు, ఏం చేస్తాం? జపం ఒక్కటే చేసినా కానీ సరిపోతుంది, అది వృధా కాదు. నెమ్మదిగా జపము ధ్యానము కొద్ది నిమిషాల పాటైనా చేయటానికి ప్రయత్నం చేయాలి మనం అందరం. గురువుగారు చెప్పినట్టు భక్తి శ్రద్ధ ప్రేమతో సేవిస్తే మన సమస్త నాడీ మండలం చైతన్యవంతమవుతుంది. గురువు అంటే సాక్షాత్ దక్షిణామూర్తి. వారు చెప్పిన దాన్ని కేవలం వినటమే కాదు, దానిని మనం ఆచరించాలి. ఆచరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం తప్ప వారు వచ్చినప్పుడు పాద పూజలు చేశామా నమస్కారాలు పెట్టామా అన్నది కాదు. గురువుగారు చెప్తూ ఉంటారు,
నేను కూడా నీతో ఒప్పుకుంటాను. మనం గురువుగారు అందరం కూడా గురువుగారు ఫస్ట్ సీడీ మనం విన్నప్పుడు మనకి ఎలా అనిపించింది, మనం సాధనలో ఎక్కడున్నాము. తర్వాత 100 సీడీలు విన్నాం. ఈ 100 సీడీలు విన్నప్పుడు కూడా మళ్ళీ అక్కడే ఉన్నావా, కొంచెమన్నా ముందుకు జరిగావా, ఒక్క ఇంచు కదిన్నా కూడా సంతోషమే కదా. కాబట్టి చెప్పింది కరెక్ట్, మనం ఎక్కడున్నామో ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి.
అవును, అందుకనే గురువు గారు చెప్తూ ఉంటారు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. సాధనలో మనం ఎక్కడున్నాం, పైకి ఎక్కుతున్నామా లేదా అన్నది ముఖ్యం. భండాసురుడు సంహారానికి శివుడు అమ్మవారిని పిలిచి వధించమని చెప్పవచ్చు కదా, కానీ అలా చెయ్యలేదు. ఎందుకని? సాధన చెయ్యాలి. అమ్మవారు రావాలంటే శివుడైనా గురువైనా తెచ్చి ఇవ్వరు, మన సాధన మనం చెయ్యాలి. ఊరకనే దొరుకున ఉన్నతోన్నత సేవ, మనం నిరంతర సాధనతో చిదగ్నిని వెలిగించాలి.
అవును పవన్, ఆ చిదగ్ని చైతన్యమే మనల్ని ఆధ్యాత్మిక సాధనలో ముందుకు తీసుకుని వెళ్తుంది. ఆ మాటతో మనం 2వ సెగ్మెంట్ లో ప్రవేశిద్దామా. మనందరము అమ్మవారి రూప వైభవం కోసం తహతహలాడిపోతున్నాం కదూ, పదండి మరి, ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ సంచికలో శ్రీలతా గారు, ఆవిడ వల్లభా గణపతి గుళ్ళో ఉన్నారు, ఆవిడకి హోప్ఫుల్లీ ఆవిడకి వినిపిస్తుంది. సో నాది అయిపోగానే మీరు మొదలు పెట్టండి శ్రీలతా గారు. శ్రీలతా గారు, మధుకర్ గారు, శారదామణి గారు, నాగరాజ్ గారు, పవన్, ఉమా గారు పాల్గొంటున్నారు. మొదలు పెడదాం మరి శ్రీలత గారు.
నమస్కారం అండి. లలితా సహస్రనామము మంత్రపరంగా మాలా మంత్రం అంటారు. మాల అంటే వరుస. ఒక అక్షరం కలిగిన మంత్రములు పిండ మంత్రములు, 2 అక్షరములు కర్దరి మంత్రములు, 3 నుంచి 9 అక్షరములు బీజ మంత్రములు, 10 నుంచి 20 అక్షరములు మహామంత్రములు, అంతకన్నా ఎక్కువ అక్షరములు కలిగినవి మాలా మంత్రములు. రమగారు మీకు తెలుసా లలితా సహస్రనామ కూర్పు ఎంత అందమైనదో? ప్రతి పాదంలోనూ 16 అక్షరములు ఉంటాయి, అంటే ప్రతి శ్లోక పాదము షోడశీ మంత్రం అన్నమాట. అనుష్టుప్ ఛందస్సులో రచింపబడింది. అనుష్టుప్లో దైవత్వం ఉంది. ఇంకొక ప్రత్యేకత ఇందులోని శ్లోకముల సంఖ్య. 182.5 శ్లోకములు, 365 శ్లోకపాదములు కలిగి ఉన్నాయి, అంటే 1 సంవత్సర కాలం. సంవత్సరం అంటే సంపూర్ణమని. పగలు శివస్వరూపము, రాత్రి శక్తి స్వరూపము. ప్రతి శ్లోకములో 1 పాదం శివుడు, 1 పాదం శక్తి అని గురువుగారు చెప్పారు. ఇంకొక విషయం తెలుసా మీకు? సహస్రనామాల్లో అమ్మవారి నామ రూప లీల తత్వ మంత్ర యోగ వైభవములు ఉన్నాయి. ఈ కూర్పులో ఉన్న మరొక విశేషం ఏమిటంటే, మొదటి నామము శ్రీమాత, చివరి నామము శ్రీ అంబిక, అంటే అమ్మతో ప్రారంభమై అమ్మతో పూర్తవుతుందన్నమాట. అమ్మకి 1000 నామములు ఉండొచ్చు, కానీ బిడ్డకి మాత్రం అమ్మ మాత్రమే. మనందరం అమ్మ బిడ్డలం. పుట్టిన పిల్లవాణి మొదలుకొని పండు ముదుసలి వరకు ఏ ఆపదలో ఉన్నా పిలిచేది అమ్మ అనే. అమ్మ అని పిలువబడే పరమాత్మే శ్రీ లలితాంబిక. జపమాలలో మేరుపూసలాగా లలితా సహస్రనామము అమ్మతో మొదలయ్యి అమ్మతో సంపూర్ణమవుతుంది. మధ్యలో కూడా అమ్మనామం వస్తుంది, అంటే ఆది మధ్య అంతం అన్నీ అమ్మే. అందుకే గోవు పలికే అంబారావం అంత గొప్పది. మన భాషలో మంత్రశక్తి ఉంది. ఇంకా మనం ఎంతో ఆతృతగా ఎదురు చూసే దివ్యనామంలోకి ప్రవేశిద్దామా? ముందుగా విద్యాగారికి నేను అనేక ధన్యవాదాలు చెప్పాలి. వసిన్యాది వాగ్దేవతలు అద్భుతంగా కూర్చున్న లలితా సహస్రనామములకు ఆదినామము శ్రీమాత. అంతటి అద్భుత నామము ఈ శ్రీలతకి రావడం విద్యాగారి ద్వారా అందించిన అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాను. అది కూడా గురువుగారి ఎదుట మొదటిసారి మురళిలో పాల్గొనడం, ఈ పల్లభ గణపతి సన్నిధిలో ఉండడం అన్నది అమ్మవారి అనుజ్ఞ. గురువుగారికి నా పాదాభివందనాలు. ఇప్పుడు మనం లలితా సహస్రనామం శ్రీమాత నామంలోకి ప్రవేశిద్దాం. వేదంలో ఉన్నది ఒక్కడే పరమేశ్వరుడు. ఆయన తన శక్తితో ప్రపంచమునంతటినీ నిర్వహిస్తున్నాడు. ఒకే పరమేశ్వరుడు సర్వభూతముల యందు అత్యంత రహస్యంగా ఉన్నాడు. ఈశ్వరుని అమ్మ అని పిలిస్తే లలిత అంబిక. పరమాత్మ బ్రహ్మ విష్ణు శివాత్మికం. అమ్మ సర్వదేవతాత్మిక అయిన పరదేవత, పరాశక్తి, పరబ్రహ్మ స్వరూపిణి. అటువంటి తల్లి పేరే శ్రీమాత. వృక్షమునకు బీజము మొదటి దశ. లలితా సహస్రనామం అనే వృక్షమునకు బీజం వంటి నామం శ్రీమాత. బీజం తెచ్చుకొని వ్యవసాయం చేస్తే అది బూజమై అమిత ఫలాన్ని ఇచ్చినట్లు శ్రీమాత నామమును నిరంతరం సాధన చేస్తే సహస్రనామములు చేసినంతటి ఫలాన్ని ఇస్తుంది. బీజమును నాటడానికి సంసిద్ధులమైపోదామా మరి? సర్వభూతములు, సర్వలోకములు, సర్వజీవులు ఎవరి వలన కలుగుతున్నారో, ఎవరి వలన పెరుగుతున్నారో, ఉనికి కలిగి ఉన్నారో, ఎవరిలో లయమైపోతున్నారో అదే బ్రహ్మము. సృష్టి స్థితి లయలన్నీ ఎవరి వలన కలుగుతున్నాయో అతడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని శక్తి పరమేశ్వరి. బ్రహ్మసూత్రములు ఎలా మొదలవుతున్నాయో లలితా సహస్రనామం అలాగే మొదలవుతుంది. అందుకే ఇది బ్రహ్మ విద్య. సృష్టికి హేతువు అమ్మ, ఆవిడే శ్రీమాత, శ్రీ మహారాజ్ని అంటే పాలకురాలు, స్థితికారిణి. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లయకారిణి. సృష్టి జరగడం, పెరగడం, లయం కావడం అనేవి మూడు పరిణామ దశలు. ప్రతి అణువులోనూ, బ్రహ్మాండంలోనూ, ప్రతి కణంలోనూ, ప్రతి క్షణంలోనూ సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి. ఇవి మారుతూ ఉన్నా వాటికి కారణమైన ఆవిడ మాత్రం మారలేదు. అలా మారకుండా ఉన్న అమ్మ పేరే శ్రీ. అమ్మవారి విద్య శ్రీ విద్య. అమ్మ యంత్రం శ్రీచక్రం. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే సరస్వతి, స్త్రీ అంటే విభూతి, స్త్రీ అంటే శోభ, స్త్రీ అంటే ప్రకాశం. ఇది అమ్మవారి ప్రణమం. సకారం ఆనందవాచి, రకారం తేజోవాచి, ఈకారం శక్తి. ఈ అనేది తురీయ అక్షరం అంటే తురీయ శక్తి, పరాశక్తి, మహాశక్తి, జ్ఞాన ఆనంద శక్తి స్త్రీ. స్త్రీయతే ఆశ్రయతే ఇది స్త్రీ. ఆవిడ ఆశ్రయశక్తి, ఆధారశక్తి, పోషక శక్తి, సర్వజీవులకు ఆధారమైన శక్తి, ఆశ్రయించుకున్న శక్తి, దీపమునకు కాంతిలాగా శివుని ఆశ్రయించుకున్న శక్తి. మనకు ఆశ్రయమైన శక్తి, శివుని ఆశ్రయించుకున్న శక్తి స్త్రీ. అందుకే స్త్రీ అనేది మహామంత్రము. స్త్రీ అంటే వేదము, వేదమాత, గాయత్రి. గాయత్రి త్రిపద అయితే ఈవిడ త్రిపుర. మాత అంటే కారణమైనది, కడుపులోంచి వచ్చి కడుపులో పెట్టుకొని పోషించే తల్లి. ఈ కన్న తల్లిలో నుంచే పుడుతున్నాము, ఈ తల్లిలోనే ఉంటున్నాము, ఈ తల్లిలోనే కలిసిపోతున్నాము. సర్వ జగత్తు ఈ తల్లినే ఆశ్రయించుకొని ఉంది. సమస్త జగత్తు అమ్మ గర్భంలోనే ఉంది. అందుకే అమ్మకి వేదగర్భ అని పేరు. తన నుంచి ప్రసవించినది. నెపం చూడకుండా ప్రేమ చూపగలిగేది అమ్మ ఒక్కటే. తల్లికి బిడ్డపై ఉన్నది అవ్యాజమైన ప్రేమ. అమ్మ అని పిలిస్తే యోగ్యతలు అర్హతలు చూడకుండా ప్రేమిస్తుంది. పిల్లవాడు బురదలో పొరలాడుతున్నా తీసి కడిగి ముద్దాడగలిగేది అమ్మ మాత్రమే. శ్రీమాత అని నోరారా పిలిస్తే పాపపు బురదలో పొరలాడుతున్న మనల్ని కడిగి లాలించి తరింపజేస్తుంది అమ్మ లలితాంబిక. భావంతో పిలుద్దామా శ్రీమాత?
పాపపు బురదలో ఉన్నటువంటి మనల్ని బాగు చేసి మరీ లాలించి అమ్మకి నమస్కరిస్తూ తరువాత నామం శ్రీ మహారాజ్ని. శ్రీ మహారాజ్ని అంటే పాలకురాలు. ఈ జగన్మాత కేవలం కన్న తల్లే కాదు, సంపూర్ణ అధికారం ఉంది. సంపూర్ణ అధికారంతోనే పాలన చేస్తుంది. అమ్మను మించిన రాణి లేదు. అందుకనే శ్రీ మహారాజ్ని. శ్రీ మహారాజ్నిలో మాతృకావర్ణముల శక్తి దాగి ఉంది. తర్వాత శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే శ్రీమంత పైన సింహాసనపు ఈశ్వరి. ఇది అమ్మవారు ఉండే సింహాసనం పేరు. సర్వమునకు పాలకురాలు అయిన అమ్మవారు ప్రతి వారి హృదయంలో చాలా అధికారంగా తిష్ట వేసుకొని కూర్చొని ప్రతి వాళ్ళని పాలిస్తుంది. ఇంకా శ్రీచక్రమే అమ్మవారి సింహాసనం. ఈ లోకంలో ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క తల్లి. కానీ నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మారకుండా ఉన్నది. అసలు మనం ఏ జన్మ ఎత్తాలో చూసుకుంటుంది ఈవిడ. మనకు జన్మ లేకపోయినా ఈవిడనే తల్లి. ఎప్పుడైతే మనం అసలు అమ్మని తెలుసుకుంటామో అప్పుడు మనకు జఠర వేదన అనేది ఉండదు, అంటే వాడు మోక్షం పొందుతాడు అని గురువు గారు మనల్ని తెలుసుకోమని చెప్పారు. ఇంకా అమ్మవారు అంటే హిందువులు అనే వాళ్లలో కొంతమంది శాక్తేయులు పూజించే ఒకనొక దేవత అనే భావన ఉంటే తొలగించండి. అమ్మ అనగా సర్వ జీవులకు ఆశ్రయమై ఆధారమై శక్తిగా ఉన్నది. అమ్మ అంటే ఎవరో తెలుసుకోవడమే లలితా సహస్రనామముల గురించి తెలుసుకోవడం. అమ్మ గురించి తెలుసుకుంటే ఆవిడ తప్ప మరొకటి లేదు అని తెలుస్తుంది. ఉన్నది అంతా ఒక్కటే అని తెలుసుకోవాలి. అదే శ్రీ లలితా సహస్రనామ విద్య అంటే. గురువు గారి మాటల ద్వారా లలితా సహస్రనామములు అంత తేలికగా అర్థమయ్యే విద్య కాదు. అది అర్థం కావాలి అంటే దీనికి ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, చెప్పిన దానిని నిలబెట్టుకోవాలి, ఇది ముఖ్యమైనది అనేటటువంటి నిష్ట ఉండాలి. శ్రీమత్ సింహాసనేశ్వరిలో అమ్మవారికి మొత్తం 5 ఆసనాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి 5 అవి పంచ ప్రణవాసనాలు, పంచ దిగాసనాలు, పంచభూతములు, పంచ బ్రహ్మాసనములు, పంచ కళాసనములు. ఈ ఆసనములు అన్నీ కూడా అమ్మవారు కూర్చోగానే అవి చైతన్యవంతం అవుతున్నాయి. శ్రీమత్ సింహాసనమునందు కూర్చొని ప్రపంచాన్ని పాలిస్తున్నది కనుక శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పటి వరకు చెప్పబడింది అమ్మవారి నిత్య స్వరూపం. ఈ అమ్మవారి వలననే ప్రపంచం నడుస్తూ ఉంది. కొంతమంది అజ్ఞానులు అమ్మ గురించి తెలుసుకోకుండా అధర్మంగా ప్రవర్తిస్తారు. ఈ అధర్మంగా ప్రవర్తించడం ప్రపంచానికే నష్టం. అలా ప్రవర్తించే జాతిని రాక్షస జాతి అంటారు. అలాంటి వారు ఎక్కువ మంది అయినప్పుడు మంచి వారిని ఆపడానికి మంచి వారికి బలం చాలదు. అప్పుడు మంచిగా ఉన్నవారు అలాంటి రాక్షసి జాతి నుండి కాపాడమని, అలాగే మనలో ఉన్న దుర్గుణముల నుండి బయటపెట్టమని అమ్మని ఆశ్రయించాలి. ఆవిడని పిలవాలి అనే బుద్ధి, ఆవిడని ఆశ్రయించాలి అనే బుద్ధి, ఆవిడ గురించి తెలుసుకోవాలనే బుద్ధి, తెలిపితే తెలుసుకొని అర్థం చేసుకునే బుద్ధి, ఇవన్నీ ఉండాలి అంటే వారికి ఉండవలసిన సంస్కారం పేరు దైవీ సంస్కారం. ఆ దైవీ గుణములు కలిగి ఉండి అమ్మని ఆశ్రయిస్తే అమ్మవారి పనులు చక్కబెట్టడం కోసం, వారిని కాపాడడం కోసం వస్తుంది. ఇంతవరకు కనపడకుండా ఉన్న శక్తి దైవీ గుణములు ఉన్నవాడిని అనుగ్రహించడం కోసం ఇప్పుడు కనిపించింది. మరి సంపూర్ణంగా వస్తుంది అమ్మ. సంపూర్ణంగా ఎవరి కొరకు వస్తుంది? దేవ కార్య సముద్యత. ఎలా వస్తుంది? దాని కొరకు బాగా సాధన చేయాలి, బాగా మథనం చేయాలి. మనం మథనం చేస్తే అగ్ని పుడుతుంది, ఆ అగ్నిలోంచి శక్తి పుడుతుంది. అప్పుడు ఆ మథనము చిదగ్నికుండం అవుతుంది. అందులో నుండి అమ్మవారు ఆవిర్భవిస్తారు. అది చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. చిదగ్ని పంచభూతాలలో ఉండే అగ్ని కాదు, పంచభూతాలను మించి ఉన్న అగ్ని. ఇంతవరకు లలితా సహస్రనామములు ఎలా అర్థం చేసుకోవాలో గురువుగారు మనకు చెప్పారు. ఇప్పుడు లీలార్థం చెబుతున్నారు. అమ్మవారి లీల వైపు మనం చూస్తే భండాసురుడు అనే ఒక రాక్షసుడు, వాడు లోకానికి అంతటికీ పీడకుడై ఉన్నాడు. వీడు చేసిన హింస అందరిలో కనబడకుండా వీళ్ళిద్దరు తమ్ముళ్ళు అంటే విషుక్రుడు విషంగుడితో కలిసి ముల్లోకాలను ఆక్రమించి అందరి దేవతల్ని నీరసం చేశాడు. అది ఒక విచిత్రమైన దాడి. అప్పుడు దేవతలందరినీ నీరసం చేశారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మాది దేవతలను ఆశ్రయిస్తే ఇంచుమించు మా పరిస్థితి కూడా అలానే ఉంది అని వీరు పరమేశ్వరుని ఆశ్రయించారు. అప్పుడు పరమేశ్వరుడు, ఒక్కసారిగా నేను ఒక యజ్ఞం చేస్తాను, దానిలో మీరందరూ దూకండి అని అన్నారు. ఏమన్నా బాగుందా అండి? ఏదో కాపాడమంటే, కాపాడమని యజ్ఞం చేస్తాను అంటే అందులో దూకమంటే ఎవడు ఒప్పుకుంటారు? కానీ దూకరు, ఎందుకంటే గురువు గారు దూకమంటే దూకాల్సిందే. శివాయ గురవే నమః. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆచార్యుడు అయిపోయాడు. ఆచార్యుడు అయ్యి ఒక సముద్రం మొత్తం ఎండగట్టాడు. ఒక యోజనం హోమగుండం తయారు చేశారు. అందులో ఇంతవరకు ఎండిపోయిన చెట్లన్నీ పడేశారు. ఇక్కడ కనీసం మనం ఎండిపోయిన చెట్లను అయితే బాగుండేదన్నారు గురుగారు. పడేసి అగ్ని రగల్చారు. అగ్నిదేవుడు శక్తి లేకపోయినా వచ్చాడు. నన్ను పని చేయమంటారా అని, నేను చేయబోయే యజ్ఞం లౌకికమైనది కాదు, కనుక నీ దగ్గర అగ్ని పనికిరాదులే అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఒక్కసారి ధ్యానం చేసి తన మూలాధారం నుండి అగ్నిని జాగృతి చేశారు. అంటే తన శక్తిని తానే రగల్చారు. ఆ శక్తిని ఆజ్ఞా చక్రం నుంచి బయటకు తీశారు. అది తీసి యజ్ఞగుండంలో వేశారు. యజ్ఞం పూర్ణాహుతికి వచ్చినప్పుడు శివుడి ఆజ్ఞతో దేవతలు అందరూ యజ్ఞంలో దూకారు. అప్పుడు పరమేశ్వరుడు లేచి ప్రార్థన చేశారు. అప్పుడు అందులో నుండి అమ్మవారు వచ్చారు. చిదగ్నికుండ సంభూత, అందులో నుండి అమ్మ ఆవిర్భవించింది. ఎందుకంటే దేవ కార్య సముద్యత. గురుకృపతో రగల్చిన జ్ఞానాగ్నిలో నేను అనే అజ్ఞానముని దహనం చేయాలి. అగ్ని మనలో ఎలా రగులుతుందంటే అంత నిరంతరం నిందనమేధమానే మోహాంధకార పరిపంధిని సంవిదగ్ని. చిదగ్ని ప్రతి వారిలో మూలాధారం నుండి సహస్రారం వరకు కుండలిని రూపంలో నిరంతరం రగులుతూనే ఉంటుంది. గురువు ఇచ్చిన మంత్రంతో అమ్మవారిని నిరంతరం ఎప్పుడూ సాధన చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటే మనలో అగ్ని రగులుతుంది, ఆ రగిలిన అగ్నిలో అమ్మ ఉంటుంది. అందుకే పతంజలి తన యోగ సూత్రాలలో సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కార శైవితో దృఢభూమి అని చెప్పారు. అలా ఆవిర్భవించిన అమ్మ ఇప్పుడు తన యందు పడిపోయిన దేవతలందరినీ చాలా దివ్యమైన మరియు పుష్టికరమైన దేహాలతో ఆవిర్భవించి సృజించింది. అలా వచ్చిన దేవతలందరూ ఎలా వచ్చామో అని చూస్తూ ఉన్నారు. ఎదురుగా మహాశంభువు కూడా చూస్తూ ఉన్నారు. ఆ అగ్నిహోత్రంలో ముందుగా కనపడింది ఏమిటి అంటే ఒక వెలుగు పుంజం కనిపించింది. భగవంతుడు కనిపించినప్పుడు మొట్టమొదటిగా ఒక జ్యోతి కనబడుతుంది. ఆ జ్యోతి క్రమక్రమంగా ఒక రూపం స్వీకరిస్తుంది. ఆ జ్యోతి ఎలా ఉంది అంటే ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న వేల సూర్యులు ఒక్క దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది అని చెప్పారు. మెల్లగా అందులో రూపం కనబడుతుంది. చతుర్బాహు సమన్విత, నాలుగు చేతులతో అమ్మవారు గోచరించారు. ఇక్కడ చతుర్బాహు అంటే నాలుగు చేతులు అనే అర్థమే కాదు, చతుర్బాహు అంటే చతురస్త్రం అని కూడా అర్థం. అంటే లలితోపాఖ్యానం ప్రకారం కాంతిపుంజంలో ముందు ఒక చతురస్త్రం కనపడింది.
ఇప్పుడు ఆ నాలుగు భుజాలతో ఉన్న అమ్మవారి రూపవైభవాన్ని గురువు గారు రెండు కోణాలతో వివరించారు. ఒకటి యంత్రంగాను మరి ఒకటి జ్యోతిష్గాను. ఇక్కడ యంత్రం అంటే ప్రప్రథమముగా అమ్మవారు నాలుగు చేతుల్లో ఉండే పాశం, అంకుశం, చెరుకు విల్లు, పుష్పబాణాలు ఉంటాయి అని చెప్పారు. ఇక అమ్మవారిని తత్వపరంగా జ్యోతిగా, ప్రకాశంగాను మరియు విమర్శగాను ప్రకటింపబడతారు అని వివరించారు. మరి ప్రకాశం అంటే జ్యోతి, కదలిక లేని స్థితి, స్థానువై అంటే శివస్వరూపంగా. విమర్శ లక్షణాలు చెప్తూ ఏది వ్యాపింపబడుతుందో, వెలుగుతుందో, కాంతిగా, శక్తిగా, చైతన్య స్వరూపంగా ఉంటుందో అదే విమర్శ అని తెలిపారు. జ్యోతియే వెలుగుగా కనిపిస్తుంది. దేవకార్య సముజ్జత, దైవకార్యం కోసం ఆవిర్భవించిన అమ్మవారు అదే ప్రకాశతత్వం. ఉద్యద్భాను సహస్రాభ విమర్శతత్వంగా వెలుగై ఉన్నారు. అందరిలో ఉండే ఆత్మ చైతన్యమే శివస్వరూపమైన ప్రకాశ రూపమని, శక్తిగా వ్యాపింపబడినది విమర్శగా శక్తి రూపంగా ఉంటుంది. మనలో పంచతన్మాత్ర సాయకగా శబ్ద, రస, గంధం, స్పర్శ రూపంగా అందరిలో వ్యాపింపబడి ఉన్నారు. అవి అనుభూతులుగా మారడానికి ఆధారమైన మనసునే చెరుకు విల్లుగా ఒక చేతిలో పట్టుకున్నారు. అంటే అందరిలో మూలం అమ్మవారి చేతుల్లో ఉందని అర్థం. అదే అర్థమైతే నేను అనే అహం పోతుంది. రాగం పాశంగా ఒక చేతిలో, కష్టాలన్నీ ఇష్టం లేని దాన్ని తోసేసే విధంగా అంశం మరొక చేతిలో లోకరక్షణ కోసం పట్టుకున్నారు. ఇంకా అమ్మవారి కాంతి వర్ణన గురించి చెప్తూ అరుణకాంతుల ప్రభలలో మధ్య అంటే మునకలు వేస్తున్నాయి బ్రహ్మాండాలు అని వివరించారు. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. సాధకులైన ప్రతి ఒక్కరూ వాళ్ళ శరీరంలోని అణువణువు కాంతియే శక్తిగా వ్యాపింపబడినదని, బయట లోపల కూడా అమ్మవారి కాంతులే ఉన్నాయని ఎరుకతో ఈ నామాన్ని ధ్యానం చేస్తారు అని వివరించారు. ఇక అమ్మవారిని శిరస్సు నుంచి ఆవిర్భావాన్ని వివరిస్తూ మొట్టమొదటిగా కచతో మొదలు పెట్టారు. అమ్మవారి కచలో చంపకము, అశోక, పున్నాగ అనే రకముల పువ్వులు అమ్మవారికి కచగా అలంకరింపబడి ఉన్నాయని వివరించారు. అమ్మవారి కచకి సహజమైన సుగంధం కలిగి ఉంటుందని, అదే కాలశక్తికి ప్రతీకగా నరకబాధలు పోగొట్టే శక్తిగా వివరించారు. అమ్మవారి కచకి శోభామయమైన కిరీటం గురించి చెప్తూ కురువింద అంటే సూర్యుని తేజస్సుతో శ్రేణి అంటే కిరీటం, కనత అంటే ప్రకాశించుచున్నది, సూర్యుని తేజస్సుతో ప్రకాశించుచున్నది అని వివరించారు. కురువిందమని శ్రేణి కనత్ కోటీరమణి తాయై నమః. అమ్మవారి స్వరూపాన్ని దివ్యమైన అలౌకిక రూపంగా, విశ్వ విగ్రహంగా, విరాట్ స్వరూపంగా, మంత్ర విగ్రహంగా, దేవతా విగ్రహంగా ధ్యానం చెయ్యాలే కానీ మామూలు మానవ శరీరం దృక్కోణం కూడదని చెప్పారు.
అమ్మవారి యొక్క పాలభాగం లలాటం ఎలా ఉందో వర్ణిస్తున్నారు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అళిక అంటే నుదురు. అష్టమి నాటి చంద్రుని వల్ల ప్రకాశిస్తున్న నుదురు అమ్మవారిది. అష్టమి నాటి చంద్రుణ్ణి గమనించినట్లయితే సరిగ్గా సగం ఉంటాడు. అమ్మవారి నుదురు సగం చంద్రుడిలా ఉన్నదట. ఇందులో అద్భుతం ఏమిటంటే శుక్లపక్ష కృష్ణపక్షములు పేర్కొనకుండా చెప్పే తిది ఒక్క అష్టమి తిది మాత్రమే. ఈ రెండు పక్షముల అష్టమి కళలు ఒకేలా ఉంటాయి. అమ్మవారి స్వరూపం నిర్వికారమైన స్వరూపం అని చెప్పడం ఇందులోని విశేషం. అమ్మవారికి వికారములనేవి లేవు, అనుకూల ప్రతికూలం అనే రాగద్వేష భావాలు అందులో లేవు. అపరిణామము నిత్య స్వరూపము అని చెప్పడం ఇందులోని అర్థం. మరొక విశేషం ఏమిటంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క పేరున్నది, కానీ కృష్ణపక్ష శుక్లపక్ష అష్టములకు మాత్రం ఒకే దేవత త్వరిత అనే పేరుతో ఉంటుంది అమ్మవారు. త్వరిత అంటే త్వరితముగా ఫలదాయిని అని అర్థం, వెంటనే ఫలమిస్తుంది. ధ్యాన సమయంలో నుదుటిదాకా వస్తే పనులన్నీ త్వరితముగా ఫలింపజేస్తుందని అష్టమి చంద్ర చెప్పడంలో త్వరితాదేవిని స్మరింపజేస్తున్నారు. పాలభాగం తర్వాత సహస్రారమే, అందుకే మన వైపు నుండి అమ్మవారి నుదుటిని ధ్యానం చేస్తే సాధనలో సగం దూరం వెళ్ళినట్టే, త్వరితంగా ముందుకు వెళుతుంది సాధన. అమ్మవారి పాలభాగంపై కస్తూరి తిలకం ప్రకాశిస్తున్నది. సహస్రార కమలంలో ఉన్న చంద్రకళే అమ్మవారు. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక, అమ్మవారి ముఖమంతా చంద్రుడిలా ఉందిట. మిసిమికాంతులు వెదజల్లుతున్న అమ్మవారి ముఖంలో కస్తూరి చంద్రుడిలోని మచ్చవలె ప్రకాశిస్తున్నది. ఆ కస్తూరితో ప్రకాశిస్తున్నది అమ్మవారి యొక్క ముఖము. అమ్మవారి ముఖంలో శంభుని తేజస్సుతో ఆవిర్భవించింది. ఇక్కడ తిలక స్థానం ఆజ్ఞాచక్ర స్థానం అని చెప్పేటప్పుడు ఆజ్ఞాచక్ర స్థానం నుండి సహస్రారం వరకు ప్రకాశిస్తున్నది. ఆ స్థానంలో తిలకధారణ చేయడంలో ప్రత్యేకత ఉన్నది, ఇదే బిందు స్థానం. అమ్మవారిని భావన చేసేప్పుడు ఆజ్ఞాచక్ర స్థానం నుండి భావన చేస్తారు. ఆ స్థానం దాకా యోగి చేరగలిగితే ఇంకా పరమపదానికి చేరినట్టే. అందుకే ఈ భాగమంతా పరమపద స్థానం కాబట్టి ఈశ్వర ఆరాధన ఇక్కడ చేయాలి. భగవత్ స్థానం ప్రకటింపబడే చోటు పాలభాగం. పరమపదానికి సంకేతంగా పాలభాగంలో భస్మధారణ, తిలకధారణ, కస్తూరి ధారణ మొదలైనవి చేస్తారు. ఒక్కొక్క అవయవ ధ్యానం ఒక్కొక్క న్యాస విద్య. న్యాసం అంటే ఉంచుట అని, దైవశక్తిని ఉంచుట. అమ్మవారి యొక్క ఆ స్వరూపాన్ని ధ్యానం చేయగానే ఆ దైవశక్తి మనలో జాగృతి జరుగుతుంది. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక, అమ్మవారి కనుబొమ్మలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు. కనుబొమ్మలు ముఖమనే ఇంటికి తోరణంలా ఉన్నాయట. అమ్మవారి వదనము ఇల్లులా ఉంటే కనుబొమ్మలు తోరణాల్లా ప్రకాశిస్తున్నాయి. దేనికి ఇల్లు అంటే వదనస్మర మాంగళ్య. స్మర అంటే సౌందర్యము, మాంగళ్యం అంటే శోభ. సౌందర్యము శుభము రెండు అమ్మవారి యొక్క ముఖంలో ప్రకాశిస్తున్నాయి. ఇక్కడ బీజాక్షరాలు ఉన్నాయని వివరించారు గురువుగారు. అమ్మవారి కనుబొమ్మల్లో ఉన్న బీజాక్షరాల తాత్పర్యం వివరిస్తూ 5 బీజాక్షరాల్లో ఉన్న విశ్వ విజ్ఞానాన్ని వివరించారు. ఉష్ణతాశక్తి, కాంతిశక్తి, ఆకర్షణ శక్తి, శబ్దశక్తి, విద్యుత్ శక్తి, ఇన్నిటికీ మూలమైన పరాశక్తి అమ్మవారు. కనుబొమ్మలు ఆజ్ఞాచక్ర స్థానం, అమ్మవారి ఆజ్ఞతోనే ప్రపంచం నడుస్తుంది. ఈ శక్తులన్నీ ఆవిడవే. అమ్మవారి కనుబొమ్మలు ధ్యానం చేసుకుని వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన, వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. అమ్మవారి కన్నుల విశేషం చాలా ఉన్నది. అమ్మవారి పేరే ఈక్షత్యాత్మికా శక్తి. కన్నులు తెరుచుకోవడమే శ్రీచక్రం. ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపమే. ఈశ్వరుని శక్తి యొక్క స్పందన మొట్టమొదట బిందువు రూపంలో వచ్చిందట. ఆ స్పందనగా వచ్చిన శక్తి సంకల్పంగా చెప్పబడుతుంది. పరమేశ్వరుని ప్రథమ స్పందన శక్తి. ఆ శక్తిలో ఉన్నదంతా ఈశ్వర స్వరూపమే. అదే తరంగాలు తరంగాలుగా వ్యాపించింది. శ్రీచక్రం అంటే ఈ విశ్వమే. విశ్వంలో ఉన్న శరీరమే శ్రీచక్రం. బిందుశక్తి విచ్చుకుని ఆవరణల రూపంలో విస్తరించింది. ఆ విచ్చుకోవడమే కళ్ళు తెరవడం. కళ్ళు మూసుకుంటే లయం, తెరుచుకుంటే సృష్టి. ఈ మధ్యలో ఉండేదే స్థితి. అమ్మవారి కన్నులు చాపలు ఈదుతున్నట్టుగా ఉన్నాయట. అమ్మవారి వదనంలో ఉన్న ప్రవాహంలో ఈదుతున్న చాపల్లాగా ఉన్నాయి కన్నులు. ఏమిటా ప్రవాహం అంటే వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీనాభలోచన. అమ్మవారి ముఖంలో సౌందర్యం ప్రవాహ రూపం అంటే ఎప్పటికప్పుడు స్వచ్ఛముగా ఉన్నదే తప్ప పాతది కాదు. నిత్య నూతనమైనప్పుడు ప్రవాహము అని చెబుతారు. నిత్య నూతన సౌందర్యానికే పరీవాహమని చూపిస్తున్నారు. మీనాభలోచన అంటే చేపల వంటి కన్నులు కలది. అరుణాం కరుణాతరంగితాక్షి, కన్నుల్లోంచి నిరంతర శక్తి ప్రవాహాలు వస్తూ ఉన్నాయి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, అమ్మవారి నాసాదండము. ముక్కు దూలం ఎలా ఉన్నదంటే నవచంపకము అంటే నూతనముగా వికసించిన అప్పుడే విచ్చుకున్న పువ్వు వలె ప్రకాశిస్తున్నది నాసాదండము. అటువంటి నాసాదండంతో ప్రకాశిస్తున్న తల్లి. ఇందులో అజపా మంత్ర స్వరూపం చెప్పబడుతున్నది. రేకులు విచ్చుకోవడం అందులో పరిమళం వాయు లక్షణం. అమ్మవారి నాసికలో ఉన్నటువంటి పరిమళం ప్రాణశక్తి. ప్రాణశక్తి స్వరూపమే నాసాదండం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర, నక్షత్రాల కాంతిని తిరస్కరిస్తున్న నాసాభరణంలో అమ్మవారి నాసికకి 3 ఆభరణములుగా ఉన్నాయట, కుడి, ఎడమ, మధ్య. నాసాభరణానికి ఉన్న విశేషం చూద్దాం. ఆభరణాలన్నీ దేవతా స్వరూపములే. కుడిముక్కుకి పగడంతో చేసిన ముక్కెర ధరించి ఉంది, అది శుక్రగ్రహ సంకేతం. ఎడమ ముక్కుకి వజ్రపు ముక్కెర ధరించి ఉంది, అది కుజగ్రహ సంకేతం. మధ్యలో బులాకి ఆణిముత్యం. ఒకవైపు శుక్రుడు కుజుడు, మధ్యలో చంద్రుడు. ఎరుపు సూర్య సంబంధమైన తేజస్సు, వజ్రము తెలుపు, అది చంద్ర సంబంధమైన తేజస్సు. నాసిక అనగానే అది అజపా స్వరూపమని చెప్పుకున్నాం కదా, ఆ ప్రాణరూపంలో నిత్యం మనలో సంచరిస్తున్నది అమ్మవారే కదా. నాడీ మండలం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. పింగళ నాడి సూర్య సంకేతం పగడం, ఇడా నాడి చంద్ర సంకేతం వజ్రము, సుషుమ్న నాడేమో ముత్యం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, కదంబ పువ్వుల గుత్తుతో ప్రకాశిస్తున్నవి చెవులు. అమ్మవారి చెవులు వాయు తేజస్సుతో ఏర్పడ్డాయి. వాయు సంబంధమైన దేవత ఇక్కడ ప్రకాశిస్తున్నది. దిగ్దేవత యొక్క స్వరూపం ఇది. తాటంక యుగళీభూత తపనోడుప మండల, తపన మండలం అనగా సూర్యమండలము, ఉడుప మండలం అనగా చంద్రమండలం. ఇవి రెండు అమ్మవారి చెవులకు తాటంకాలయ్యాయి. ఇదే విశ్వ విగ్రహ. సూర్యచంద్రులు అమ్మవారికి మూడు స్థానాల్లో ఉండి కొలుచుకుంటూ ఉంటారట. ఒకటి నేత్ర స్థానములు, ఒకటి వక్షస్థలమునందు, ఒకటి శ్రవణ స్థానము. సూర్యచంద్రులు అమ్మవారు సృష్టిలో పెట్టిన వ్యవస్థ. వారు లేనిదే మనకు చూపులు లేవు. అమ్మవారి నేత్రముల యందు సూర్యచంద్రులు విశ్వంలో సాక్షిగా ఉంటూ ప్రతిదీ గమనిస్తారు. చూసేప్పుడు అది నేత్రస్థానం. అమ్మవారికి చూసింది చెప్పేటప్పుడు చెవుల వద్ద కూర్చున్నారు. తనములందు పోషక శక్తి రూపంలో ఉన్నారు. ప్రపంచంలో అమ్మవారికి మనందరమో పిల్లలం. మన పోషణ అంతా సూర్యచంద్రుల ద్వారా జరుగుతుంది. సాక్షిగా గమనించేప్పుడు నేత్రస్థానం, ఎప్పటి విషయంలో అప్పటి అమ్మవారి చెవిలో చెబుతున్నప్పుడు అవి తాటంక స్థానం, మనని పోషించేటప్పుడు అది వక్షస్థల స్థానం. సూర్యచంద్రులను దర్శించాల్సిన స్థానములు ఇవి. ఇప్పుడు పవన్ వివరిస్తారు.
నాగరాజు గారు తాటంకాల గురించి బాగా చెప్పారు. ఇప్పుడు కపోలము నుంచి తెలుసుకుందాము. ముఖములో ఎక్కువ భాగం బుగ్గలు ఆక్రమించి ఉంటాయి. అమ్మవారి బుగ్గలు శంభుడి తేజస్సుతో ఉన్నాయి. అమ్మవారు ఎరుపు రంగులో ఉంటారు కనుక పద్మరాగశీలలు తెచ్చి సానపెట్టి మరియు అద్దంలాగా పారదర్శకం మించిపోయి ఉన్నాయి. అమ్మవారి వాతెర ఓష్టం అంటే పై పెదవేమో కొత్తదైన పగడం కంటే బాగా ప్రకాశిస్తుంది. అదరం అంటే కింద పెదవేమో దొండ పండు కంటే గొప్పగా ప్రకాశిస్తుంది. ఆ పెదవుల వెనక ఉన్న పలువరస ఎలా ఉంది అంటే శుద్ధ విద్య యొక్క మొలకల వలే ఉంది. దత్తాత్రేయ సంహితలో చెప్పబడుతున్న 32 శ్రీ విద్యా విశేషాలు, అదే విధంగా వశిష్ఠాగమములో 16 శ్రీ విద్యా విశేషాలు, వాటి యొక్క శివశక్తి భాగములు, అలాగే మహాషోడశీ విద్యలో చెప్పబడుతున్న 16 అక్షరములు, వాటి యొక్క శివశక్తి భాగములు, ఇవన్నీ 32 దంతములుగా భావించాలి. ఎన్ని పలుకులు చెప్పినా మాత్రికా వర్ణం, అవి 50 అక్షరాలు, కానీ అందులో కొన్ని 18 విస్తారణ అక్షరాలు ఉంటాయి. వాటిని మినహాయిస్తే 32 అక్షరములు వస్తాయి. అవి అమ్మవారి పలువరస అక్షర తేజస్సు, మంత్ర తేజస్సు, విద్యా తేజస్సు. ఇంకా వేద పఠనం చేసేటప్పుడు వేదవేత్తలు ఎలా కూర్చుంటారు అంటే ధవల వస్త్రాలు వేసుకొని భస్మధారణ చేసుకుని రెండు వరుసల్లో కూర్చుంటారు. 16 ఒకవైపు, మరో 16 మరోవైపు కూర్చుంటే ఎంత అందంగా ఉంటుందో అలా ఉన్నాయి అమ్మవారి పలుకులు పలువరస. బ్రాహ్మణులు వేదాలు వెళ్ళవేస్తున్నారు. అమ్మవారి దంతములు సమస్త వేద వాంగ్మయాన్ని మనకి అందిస్తుంది. శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య. ఇదంతా అదంతా భేదము లేనిదే శుద్ధ విద్య. ఇదంతా అంటే సంస్కృతంలో ఇదం. ఇదం అంటే జగత్ ప్రపంచం. అహం అంటే పరమాత్మ. ఉపాధి దృష్టితో చూస్తే ఇదం, కానీ ఉపాధిలో ఉన్న చైతన్యము ఎవరు వ్యాపించి ఉన్నారు? అది అహం. నాలో నీలో అందరిలో వ్యాపించింది చైతన్యము, అహం కదా. మరి చైతన్యం లేనిది ఎక్కడా? విశ్వమంతా ఉంది కదా. చైతన్య దృష్టితో పరిశీలిస్తే ఏమవుతుంది? ఇదంతా అహంతయే అని తెలుస్తుంది. అంటే ఇదంతాకి అదంతాకి భేదము లేదని తెలిసిపోతుంది. రెండు లేవయ్యా, ఉన్నది ఒక్కటే అని చెప్పటానికే అద్వైతం అంటారు. దీనిని శుద్ధ విద్య అంటారు. అమ్మవారు దీన్ని ఇస్తున్నారు. ఇక విశ్వరూపంగా చూస్తే ప్రజాపతులు దంతములుగా వచ్చారు. ఆహా, ఏమి సువాసన! అమ్మవారు కర్పూర వీటిక తాంబూలం వేసుకున్నారు. దానిని ఎలా తయారు చేస్తారంటే భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా శుభ్రమైన లేతదనంతో ఉన్న తమలపాకులు, వాటి కొసనలు తీసి యాలకలు, లవంగాలు, పచ్చకర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, వక్కలు, చలవ మిరియాలు కాచుతో కట్టి అమ్మవారికి సమర్పిస్తే దానిని వేసుకున్నారు. దాని నుంచి వస్తున్న సువాసన పరిమళం ఆనందము కీర్తి మొత్తము వ్యాపించింది. ఎవరు చూసినా ఎంతో బాగుంది అని ఆమోదిస్తున్నారు. అన్ని వైపులా ఆకర్షించి వ్యాపించగలే కీర్తి అమ్మ పలువరస వల్ల వచ్చిన జ్ఞానం వల్ల భక్తులకు లభిస్తుంది. ఇక అమ్మవారి పలుకులు తీసుకుంటే ఆ తీయదనం, ఆ గొంతు వింటూ ఉంటే అత్యంత మధురంగా ఉంది. వింటున్న కొద్దీ వినాలి అనిపిస్తుంది. ఆ మధుర వాక్యాలు ఎంత తీయగా ఉన్నాయి అంటే సరస్వతీదేవి యొక్క కచ్చపి వీణ. దీని ప్రత్యేకత ఏంటి అంటే స్వరాన్నే కాకుండా అక్షరాన్ని కూడా పలికించగలదు. ఈ వీణనే తిరస్కరిస్తుంది. వీణానాదం కంటే గొప్పగా ఉన్నాయి అంటే అమ్మవారి పలుకులు సృష్టిలో ఇంతకంటే గొప్ప వర్ణన ఇంకెవరైనా చేయగలుగుతారా? సౌందర్య లహరిలో శంకరులు శారదాదేవి వీణ పట్టుకుని అమ్మవారి ముందు పరమశివుని లీలలు వాయిస్తూ ఉన్నప్పుడు అమ్మవారు సంతోషించి బాహు బాహు అనగా శారదాంబ ఏం బాగున్నాయమ్మా, నా వీణానాదం కంటే మీ పలుకులు బాగున్నాయని వీణ వాయించటం మానివేసి తన కొంగును వీణకు కప్పివేశారంట. మనకిక్కడ శంకరులు అమ్మవారి నామాలు ఎలా భావించాలి అని నేర్పుతున్నారు. విద్యల తల్లి సరస్వతీదేవి కంటే మించిపోయాయి అంటే అమ్మ పలుకుల్లో ఈ విద్యలన్నీ మూలమని చెప్పటం ఇక్కడ విశేషం. ఇక అమ్మవారి మందస్మితం, చిరునవ్వు ప్రసన్నంగా ఉన్నప్పుడు, నిండైన ఆనందంతో ఉన్నప్పుడు వస్తుంది. అమ్మవారు స్వచ్చిదానంద స్వరూపిణి, నవ్వును తలుచుకుంటే జ్ఞానము ఆనందము ఇస్తుంది. అమ్మ చిరునవ్వులో శివుడి మనసు మునకలు వేస్తుంది. అమ్మ నవ్వులో శివుడి మనసు దొరుకుతుంది. శివశక్తి ప్రవాహం అందులో కనిపిస్తుంది. అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు అయ్యవారి స్ఫురణ ఉండాలి. ఇదే సమయాచారం, సమత్వం, శివశక్తుల సమానముగా భావించాలి. ఇక్కడ వసిన్యాది దేవతలు ఏమి చూపిస్తున్నారంటే శివశక్తి ఐక్య రూపాన్ని చూపిస్తున్నారు. ఇక చుబుకం, ఇప్పటి వరకు ఒక పోలిక చెప్పి దాని మించిపోయింది అని చెప్పారు. కానీ చుబుకంకు వచ్చేసరికెల్లా ఇక పోలిక పోల్చుకోవటానికి వీలు లేదు. చుబుక శ్రీ అన్నారు, అంటే గడ్డపు శోభ, సొగసైన గడ్డం కలదానా అని వర్ణించారు. ఇక్కడ శంకర్ భగవత్పాదులు ఒక చమత్కారం చేశారు. అదేంటి అంటే మొహమేమో అద్దములాగా ఉందని, గడ్డమేమో పిడిలాగా ఉంది అని. పిడిని చిన్నప్పుడు హిమవంతుడు పట్టుకున్నారంట. ఆహా, ఏమి అదృష్టమో ఆ హిమవంతుడిది. పెద్దయ్యాక పరమశివుడు పట్టుకున్నారంట. ఇక అమ్మవారి కంఠం చూడగానే మనకు పరమశివుడు కట్టిన మంగళసూత్రము కనిపిస్తుంది. వెంటనే పెళ్లి మొత్తం గుర్తుకు రావాలి మనకి. స్వామివారు మంగళసూత్రం కట్టడం, అక్కడ మెరిసిపోవటం, ఆ మంగళసూత్ర శోభ. మంగళసూత్రంలో 30 ఒక్కొక్క దానిలో 9 చొప్పున కట్టి ఉంచిన 27 సంఖ్య, అంటే సంపూర్ణ కాలమంతా కూడా 5వ తనం మాంగళ్యం ఉండటం కోసం సంకేతంగా చూపిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన మాంగళ్యం ఎంత పవిత్రమైందో కదా.
అవును మరి, మా స్వామి మృత్యుంజయుడి కనుకనే ఆ మాంగళ్యం అలా వెలిగిపోతుంది.
అదేమీ కాదు, చెప్పండి పాపన్.
అది అయ్యవారి, అది అయ్యవైపు మాట. మరి అమ్మ వైపు మాట ఏమిటి?
అమ్మ వైపు వాళ్ళు అదేమీ కాదంటారు. మా అమ్మ ఆది సువాసిని కనుకే శివయ్య మృత్యుంజయుడయ్యాడు.
మనకి అమ్మ కావాలి, అయ్యా కావాలి, కాబట్టికి అందరం అమ్మయ్యా అనుకుందాం. ఇది వాగ్భవ కూటమి పూర్తయింది. సంపూర్ణ జ్ఞాన వైభవం పూర్తి చేసుకున్నాం. తర్వాత ఉమాగారు మాట్లాడతారు.
అమ్మవారి మంగళ సూత్రాల గురించి కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు పవన్. ఇప్పుడు మనం అమ్మవారి కంఠాభరణాల గురించి తెలుసుకుందాం. అమ్మవారి కంఠమును అలంకరించిన ఆభరణాలను మంత్ర సంకేతాలుగా భావించాలి. మంత్రాన్ని కంఠంలో పలుకుతూ అందులో లీనమై చింతన చేయాలి. అలా చేస్తే వాళ్ళకి అమ్మ ముక్తాఫలం ప్రసాదిస్తారు. ముక్తాఫలం అంటే మోక్షం అనే ఫలాన్ని ప్రసాదిస్తారు అమ్మవారు. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్రములే. ఎక్కడ ఆభరణాల వర్ణన వచ్చినా అది మంత్ర వర్ణనయేనని గ్రహించాలి. అమ్మ వక్షస్థలం మాతృస్థానం, పిల్లలను పోషించే స్థలం. అమ్మ పరమేశ్వరుని యొక్క ప్రేమని తనలోకి తెచ్చుకొని తన ప్రేమను కలబోసి తన వక్షస్థలాన్ని పోషణగా మార్చి ప్రపంచాన్ని పోషిస్తుంది ఆ తల్లి. సర్వ జీవులకి, మనందరికీ అన్నం పెడుతున్నారు అమ్మ. శివుని ప్రేమరత్నాన్ని తీసుకొని రెండింతలుగా చేసి మనందరికీ ఇస్తున్నది మన అమ్మ. అమ్మవారు లలిత విశ్వ విగ్రహ. అమ్మ నాభిస్థానం అంటే అంతరిక్షం. నాభ్యాల వాళ్ళ రోమాలి అంటే ఒక పాదు నుండి తీగ ఎలా వస్తుందో అమ్మవారి నాభి నుండి రోమం అలా పైకి వస్తుంది. అంతరిక్షం అనే నాభి నుంచి కాంతి పుంజములు అనే తీగకు సూర్యచంద్రులు అనే 2 పళ్ళు వచ్చాయి. ఆ పళ్ళె లోకాన్ని పోషించే అమ్మవారి వక్షస్థలాలు. ఉందా లేదా అన్నట్టు శూన్యమైన నడుము అమ్మవారిది. ఎర్రని చీరతో ప్రకాశిస్తున్నది ఆ తల్లి. అమ్మ మొల నూలుకు ఉన్న మువ్వలు మోగుతున్నాయి. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్రములు. అమ్మవారి సౌందర్యం ఈశ్వరునికి మాత్రమే తెలుసు. శివాయ గురవే నమః. శివుడే మన గురువు, మన గురువే శివుడు. ఆ పరమశివుని ఆశీస్సులతోనే అమ్మ గురించి మనందరం తెలుసుకోగలుగుతున్నాం. గురువుకు మాత్రమే తెలిసిన మహాపాదుకా స్వరూపిణి మన అమ్మవారు. అమ్మవారి మోకాళ్ళు మాణిక్యంతో చేసిన కిరీటాల్లాగా ఉన్నాయి. అమ్మ కాలి పిక్కలు మన్మధుడు పెట్టినటువంటి అంబుల పొదలాగా ఉన్నాయి. ఆరుద్ర వర్ణంలాగా ఎర్రగా ఉన్నాయని వర్ణించారు మన గురువు గారు. పద్మాసనం వేసుకున్నప్పుడు కనిపించవు అమ్మవారి పాదాలు. తాబేలు వీపు డిప్ప కంటే గొప్పగా ఉన్నాయి మన అమ్మ మీగాళ్ళు. అమ్మ పాదాలు అన్ని లోకాలను రక్షించే పాదాలు. ఎలాగైతే ఆది కూర్మం మునిగిపోతున్న మందర పర్వతాన్ని రక్షించిందో, అలాగే సంసారంలో మునిగిపోతున్న జీవులని ఎత్తి ఉద్ధరించగల దివ్య పాదములు ఇవి. ఒక్కసారి ఆ దివ్యమైన అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుందాం. అమ్మవారి యొక్క కాలి గోళ్లను వర్ణిస్తున్నారు మన గురువు గారు. ఎవరైతే అమ్మ కాలి గోళ్లకు దండం పెడతారో వారి అజ్ఞానాన్ని అమ్మ తొలగిస్తుంది. వినయ లక్షణంతో ఆ పాదాలకి నమస్కరించాలి. అమ్మవారి ఎర్రని పాదాలు చందమామని 10 ముక్కలుగా పెట్టారా అన్నట్టు తెల్లని గోళ్లతో మెరిసిపోతున్నాయి. వేలి కొసలు ఎర్రగా ఉన్నాయి. మన అజ్ఞానం పోవాలంటే అమ్మ పాదాల దగ్గర మన తల వంచాలి. పద్మాలను ఓడిస్తున్నటువంటి కాంతులు కలిగిన పాదములు. పద్మాల కంటే గొప్పగా ఉన్నాయి అమ్మ పాదములు. సంసారంలోంచి పుట్టిన అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి పాదములు. పాదుకా మంత్ర స్వరూపిణి మన అజ్ఞానాలను పోగొట్టడానికి వచ్చారు మన అమ్మవారు. అలాంటి దివ్యమైన పాదములకు మనం శిరస్సు వంచి భక్తితో నమస్కరించుకుందాం. ఇప్పుడు అమ్మ సంపూర్ణ రూపం చిదగ్నికుండంలో దర్శనమిచ్చింది. మన హృదయం అనే చిదగ్నికుండంలో కూడా అమ్మను దర్శించుకుందాం. చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిన అమ్మవారు ఆ పరమేశ్వరుని చూసి కాళ్ళు కదిపారు. అమ్మవారి మువ్వలు చక్కగా మోగుతున్నాయి. మువ్వలు మోగిస్తూ అలా ముందుకు వచ్చిన అమ్మవారికి మనందరం శిరస్సు వంచి నమస్కారం చేసుకుందాం.
విన్నారుగా ఈ అమ్మవారి సౌందర్య వాటిక, అద్భుతం కదూ. శిరస్సు నుంచి పాదాల వరకు మనల్ని తరింప చేయటానికి అమ్మ రూప లావణ్య మంత్రరాజాలని గురువుగారు వర్ణించారు. అమ్మవారి వదనం వాక్స్థానం, మనకి వాక్ విభూతులు ప్రసాదించే దివ్యధామం. మరి మీరు అందరూ ప్రశ్నలు పెడుతున్నారు కదూ మన వెబ్సైట్ లో. ఓ, ఇదిగో ఒక క్వశ్చన్ వచ్చింది సాయి గారి నుంచి, న్యూయార్క్ నుంచి. సాయి గారు అడుగుతున్నారు, అమ్మవారి విశ్వరూపం ధ్యానించడం సాధ్యమేనా?
రఘుగారు
చెప్పండి.
వెబ్సైట్ లో కాదు, గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లో.
అవును, నేను ఎందుకో వెబ్సైట్ అనుకుంటూ ఉంటాను. గురుభ్యో నమః గ్రూప్ లో క్వశ్చన్స్ పెట్టండి. చాలా థ్యాంక్స్ పవన్, గుర్తు చేశావు. సో అమ్మవారి విశ్వరూప ధ్యానించడం సాధ్యమేనా అని అడుగుతున్నారు సాయి గారు మన గురుభ్యో నమః వెబ్సైట్ కాదు, మన గురుభ్యో నమః వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు క్వశ్చన్. మీరు అందరూ కూడా పెట్టండి, మాకు సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నిస్తాము ఆన్సర్ చెప్పడానికి. మీరేమంటారు రఘు గారు, అమ్మవారి విశ్వరూపం అంటే నాకు సాయి నాకైతే చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే స్కేల్ కైండ్ ఆఫ్ ఇష్యూ కదా ఇది. అంటే ఆకాశం అంతా అమ్మవారి కచ్చని కింద భావించాలి అని ఎట్లాగా గురువు గారు చెప్పారు. మనకి కూడా మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక ఫోటోలో అమ్మవారి ఫోటో, తర్వాత లేకపోతే గుళ్ళోకి వెళ్తే అమ్మవారి విగ్రహం, అలా చూడటం అలవాటు అయిపోయి విశ్వరూపంగా చూడాలంటే మీరేమంటారు రఘు గారు? మీకు
నిజమే, అది మనకి బాగా చిన్నప్పటి నుంచి ఒక విగ్రహం, ఒక పటం అలవాటు అయిపోయేసరికి విశ్వరూపంలో ధ్యానించడం అనేది చాలా ప్రాక్టీస్ కావాలి ఇంగ్లీష్ లో చెప్పాలంటే.
అవును 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 అది ఐ థింక్ మనం మారాలి, మన మన ఆలోచన పరిధి కూడా మారాలి. అది మారటం మనందరికీ నాకు ఇష్టం ఉండదు అంత, మనకి అలవాటైనవే మనం ఆలోచిస్తూ ఉంటాం, కొత్త వాటి గురించి వేరేగా ఆలోచించడానికి కొంచెం టైం పడుతుంది. గురువు గారి ఈయన ప్రవచనాలు విని ఎప్పటికైనా గురువు గారే శరణ్యం, ఆయన వల్ల మనకి ఈ విశ్వరూప ధ్యానం అలవాటు అవుతుందేమో.
అంటే గురువు గారు చెప్తూ ఉంటారు కదా, నాలో నీలో అన్నిట్లో విశ్వమంతా దేవుడు ఉన్నాడని చూస్తే అప్పుడు విశ్వరూప దర్శనం మనం ధ్యానించగలుగుతాము. నెమ్మది నెమ్మదిగా చేస్తూ ఉంటే అది సాధనలోకి తెచ్చుకోగలుగుతాము మనం.
అంటే నేను నాకు అర్థమైంది ఏంటంటే పవన్, ఇవి రెండు వేరే వేరే విషయాలు. ఒకటేమో విశ్వంలో అంతా అన్ని కణాల్లోనూ అమ్మవారు నిండి ఉన్నారు అనుకోవటం, ఇప్పుడు మనం వర్షం పడుతూ ఉంటే ఒక ఆకులు పువ్వులు చూస్తుంటే మనకు అనిపిస్తుంది అది అమ్మవారి నేను విభూతి అని. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ విశ్వరూపం అని చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆకాశం అంతా అమ్మవారి జుట్టు, భూమి అంతా అమ్మవారి నాభి అని అలాగా, అంటే అమ్మ ఈ విశ్వం అంతా అమ్మవారు అనమాట. అలా అనుకోగలగటం నాకు కొంచెం ఆలోచన బాగా ఇంకా అలవాటు చేసుకోవాలేమో అని అనిపిస్తుంది.
అమ్మవారి పాదాలు మనం గట్టిగా పట్టుకుంటే ఆవిడే తీసుకెళ్తున్నాను
గురువు గారి పాదాలు, అమ్మవారి దయ. అవును, ఈ జ్యోతిర్మండలాలన్నీ ఏ బిందువుని కేంద్రంగా చేసుకుని తిరుగుతున్నాయో ఆ కేంద్ర బిందువే అమ్మవారి సీమన్నగరం. అమ్మవారి గమనం హంస గమనం. సో ఇవన్నీ కొన్ని విషయాలు మన సాధనలో పనికి రావటానికి, ఎందుకంటే ఇలా విశ్వరూప ధ్యానం దాకా వెళ్ళగలమేమో ఇలా అమ్మవారిని గురించి ఆలోచిస్తూ ఉంటే అని ఒక ఊహ అన్నమాట. మరి అమ్మవారి హంసగమనం మన ప్రాణశక్తి గమనం అనమాట. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలని గురువు గారు హెచ్చరిస్తున్నారు. ఎవరి సమయం ఎక్కువగా జపం ఉపాసన ధ్యానంలో సాగుతుందో, ఇవరికి మన ఋషులు ఇదే చేసేవారు కదా, వారి స్థితి శాంతం అయిపోతుంది. ఆ శాంతం వల్ల ఆయుష్ పెరుగుతుంది. రఘు గారు ఇంకో ప్రశ్న వచ్చినట్టుంది కదా మీకు.
అవునండి, మరొక ప్రశ్న వచ్చింది. మాధవి ఏలూరు పాటి గారు కెనడా నుంచి అడుగుతున్నారు, సాధన పరమావధి అమ్మవారికి సన్నిహితంగా ఉండటమేనా, అది ఎలా సాధ్యం? మంచి ప్రశ్న అండి మాధవి గారు. అమ్మవారిది అలౌకిక సౌందర్యం. ఈ సంచికలో మనం అనుకున్నాం కదా అమ్మవారి రూపలావణ్యాన్ని అలంకారాలని ధ్యానించడం వల్ల మనం అమ్మవారికి దగ్గర అవుతామని. వదనం అంటే వాక్స్థానం, మనం బిందువు దాకా వెళ్ళగలగాలి, అదే పరమావధి. అమ్మ సౌందర్య లహరి, అమ్మవారి నవ్వులో శుద్ధ విద్య ప్రకాశిస్తున్నట్టు ధ్యానం చేయాలని గురువుగారు చెప్తున్నారు. తర్వాత మనల్ని కామరాజ కూటమిలోకి తీసుకువెళ్లారు. గురువుగారు అమ్మవారి మంత్రాన్ని కంఠంలో నిలుపుకుని జపిస్తూ చింతన చేస్తూ లోలులైన వారికి అమ్మ మోక్షం ప్రసాదిస్తుంది, అమ్మ ఆభరణాలన్నీ మంత్రములే అని చెప్పారు.
అవును రఘు గారు, ఇక అమ్మవారి పాదాల గురించి ఎంత చెప్పినా చాలదు. అమ్మవారి పాదాలు గురుపాదుక మంత్ర రహస్యాలు. సంసార సాగరంలో మునిగిపోతున్న మనకి నావి వంటివి అవి అమ్మవారి పాదాలు. అమ్మ పాదాల నుంచి ప్రకటీకృతమైన సూర్యచంద్ర కాంతులు సకల బ్రహ్మాండాలు వెలిగిపోతూ ఉన్నాయి. నిజ అరుణ అని మొదలుపెట్టి అమ్మ అరుణిమ్మ పాదాల దగ్గర వరకు పూర్తి చేశారని వసిన్యాది దేవతలు అని గురువుగారు ఇక్కడ వర్ణించారు.
అవును పవన్, సహస్రాంశంలో వెలిగిపోతున్న అమ్మ పాదాలు తొలి పలుకు గిలుకు టందెలు, అంటే అవే వేద మంత్రాలు. మనం ఇప్పుడు ఇంకా మూడో సంచికలోకి ప్రవేశిద్దామా? ఈ సంచికలో కల్పనా గారు, వెంకటేష్ గారు, రాజేశ్వరి కుసులూరి గారు, పద్మ ఆచంత గారు, అపర్ణ గారు, చిరంజీవి అనన్య, రాధా గారు పాల్గొంటారు. ఇప్పుడు మనం అమ్మవారి స్థానవర్ణన తర్వాత లీలా వైభవంలోకి ప్రవేశిస్తున్నాము. పదండి మరి, ఇంకా ఆలస్యం ఎందుకు? కల్పన గారు మీదండి ఇప్పుడు.
శ్రీమాత్రే నమ ఇప్పటి వరకు మనం చిదగ్నికుండంలోంచి ఆవిర్భవించిన అమ్మవారి దివ్యమంగళ రూపం గురించి ధ్యానించుకున్నాం. ఇక్కడ అమ్మవారి పాదపద్మముల గురించి చెబుతున్నారు. సింజానమణి మంజీర, సింజాన అనగా మ్రోగుతున్నా అని, మణిమంజీర అంటే మణులతో కూడినటువంటి అందెలు, మండిత అంటే అలంకృతమైన, శ్రీ అంటే సౌభాగ్యవంతమైన, పదాంబుజ అంటే పాదపద్మములు కలిగినది. ఇది ప్రధానంగా మహాపాదుక మంత్రంలో చెప్పబడినటువంటి రెండు రకాల విద్యలు. అవి కాది విద్య, హాది విద్యక ఆ చరణారవిందాలలో ఉన్నాయని అద్భుతంగా వ్యాఖ్యానించారు. సహస్రారకంలో యోగులు భాషించినటువంటి అమ్మ యొక్క పాదములను ఇక్కడ వర్ణించారు. మ్రోగుతున్న మువ్వలు కలది అని చెప్పటంలో ఆ మువ్వలు సహజంగా మ్రోగుతుంటే అలంకృతమైతే అని అర్థం. మ్రోగుతున్న మువ్వలు అంటే ఇంకో అర్థం మంత్రధ్వనులని. ఇవి అమ్మవారి యొక్క ప్రధానమైన విద్యాస్వరూపములైన కాది హాది విద్యలు రెండు స్వయంప చేస్తున్నారు. అమ్మవారికి అందెల్లో తొలి పలుకులు వేదములు రవలిస్తున్నాయి. ఇక్కడ అమ్మవారి గమనం ఎలా ఉందో వివరిస్తున్నారు గురువు గారు. మరాళి మంద గమన. మరాళి అంటే ఆడహంస అని అర్థం. ఆడహంస ఎంత మందంగా నడుస్తుందో అలా నడుస్తుందంట అమ్మవారు. ఇక్కడ హంస అనడంలో ఉద్దేశం ఏమిటంటే ప్రతి వారిలో హంస గమనం ఉంది. ఈ హంస గమనం ఆగిపోతే మన బ్రతికే ఆగిపోతుంది. హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన ప్రాణశక్తి యొక్క గమనమే హంస గమనం. ఇందులో హాకారం శివుని, సకారం శక్తిని తెలియజేస్తుంది. ఆ ప్రాణశక్తి ఒకటి అయినప్పటికీ రెండు గమనంలో శివశక్త్యాత్మంగా ఉంది. కానీ యోగి మాత్రం ఆ గమనాన్ని అమ్మవారి గమనిస్తాడు. సాధకుడు ఉన్న శక్తిని గమనించి ఆరాధించి ఆ శక్తితో తాదత్యం పొంది ముక్తి పొందుతాడు. అమ్మ గమనాన్ని గమనించాలి. ప్రాణశక్తి ఎప్పుడూ ఒకేలాగా గమనం చేయదు. ప్రాతకాలానికి సాయంకాలానికి తేడా వస్తుందని యోగశాస్త్రంలో చెబుతుంది. మన ఊపిరిని పరిశీలిస్తే మన భవిష్యత్తుని కూడా చెప్పగలమట. దీనినే ముఖ్య ప్రాణ ఉపాసన అంటారు. అంటే శ్వాస గురించి పరిశీలన చేయటం. చిచ్చక్తి ముఖ్య ప్రాణశక్తిగా గమనం చేస్తూ 72,000 నాడులకు కూడా ప్రాణశక్తిని ప్రసరి చేస్తుంది. ఈ నాడులకు ప్రాణశక్తి ప్రధానమైన నాడి సుషుమ్న నాడి. దానికి ఇరుప్రక్కల ఉండే నాడులు ఇడ, పింగళ నాడులు. వీటి యొక్క గమనం మంద గమనం. శీఘ్ర గమనం ఎప్పుడవుతుంది అంటే వ్యక్తి యొక్క భావనా స్థితులను బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక వస్తువును చూడగానే ప్రేమతో మక్కువ కలుగుతుంది. ఆ మక్కువను శృంగారమని, జుగుప్సకు భీభత్సమని, భయంకు భయానకమని, ఆశయంకు అద్భుతమని, నవ్వుకు సహాస్యమని, దుఃఖంకు కరుణ అని పేరు. ఈ నవరసాలు నాట్యంలో సంగీతంలోనే కాకుండా మన బ్రతుకులో కూడా ఉన్నాయి. ఇందులో భావాలు మన ఊపిరిలో తేడా వస్తుందంట. అందుకే క్రోధం, ఉద్రేకం, భయం కలుగుతున్నాయి అంటే ఊపిరి వేగం పెరిగి బ్రతుకు తగ్గుతుంది. ఈ వేగం మన అదుపులో ఉండాలంటే ప్రాణాయామ ద్వారా మాత్రమే సాధ్యం. ఊపిరి మందగమనంలో ఉన్నప్పుడు లోపల ఉన్న అమ్మవారిని గ్రహించగలమట. అందుకే జప, ఉపాసన, ధ్యాన సమయంలో మన ఊపిరి ఒక ప్రశాంత స్థితిలో ఉంటుంది. ఇదే 9వ రసం, శాంతరసం. మిగిలిన 8 లోకభావాలకు సంబంధించి ఉంటాయి. అదే ముఖ్య ప్రాణస్వరూపిణి, అమ్మవారి యొక్క అసలు రూపం. ఈ శాంతమైన గమనం యోగులకు ఎప్పుడూ ఉంటుంది. అందుకే యోగ స్థితి శాంతం. ఈ 9 రసాలు శ్రీచక్రంలో 9 ఆవరణలో ఉన్నాయి. 8 రసాలు లోకాన్ని ఆశ్రయించి ఉండి 9 రసం బిందువులో ఉంటుంది. అక్కడ నుండి వచ్చిన ప్రాణశక్తి తరంగాలే మిగిలిన ఆవరణలో ఉంటాయి. చిచ్చక్తి గమనం యోగ గమనమే. మహాలావణ్య సేవది. నిధి అంటే తరగని గని అని, దాన్ని మించిన మరొకటి లేనప్పుడు సేవది అని అర్థం. అందుకే అమ్మవారు మహాలావణ్య స్వరూపిణి. ఇక్కడ చిట్ట చివరి నామం లలితాంబిక అన్న మాటకు అర్థం కూడా చెప్పారు. లలిత మహాత్రిపుర సుందరి దశమహా విద్యల్లో 3వది. అదే సౌందర్య విద్య. ఆ విద్యకు చెప్పే గ్రంథమే సౌందర్య లహరి అని అన్నారు శంకర భగవత్పాదులు. లలితాదేవి అంటే మహాసౌందర్య రూపిణి, సచ్చిత్ ఆనంద రూపిణి అని అర్థం. సర్వారుణ అనగా అంతటా అరుణఛాయతో ప్రకాశించినది అని అర్థం. అమ్మ పాదాలు మరింత ఎరుపుగా ఉండి ఆ పాద పద్మముల నుండి ప్రపంచం వైపు ప్రకాశం ఎందుకు కాంతి కిరణాలు వస్తున్నాయంట. ఈ కిరణాలు మొత్తం 3 కళలు. అవి అగ్నికళ సూర్యకళ చంద్రకళ. ఈ కిరణాల వలన లోకం కాలం ఏర్పడుతుంది. మొత్తం 6 ఋతువులు, 3 కాలాలు ఒక సంవత్సరంలో ఉంటాయి. ఇందులో అగ్నికిరణాలు 108, సూర్యకిరణాలు 116, చంద్రకిరణాలు 136, మొత్తం 360 అనగా సంవత్సర కాలం. సర్వారుణ అంటే సర్వమును ప్రకాశింపజేసే అరుణకాంతులు కలది అని అర్థం. ఈ కాంతి దేన్ని సంకేతం అంటే లౌహిత్యం ఏతత్ విమర్శః. లౌహిత్యం అమ్మవారి విమర్శ శక్తికి సంకేతం. తెలుపు శివస్వరూపం, ఎరుపు శక్తి స్వరూపం. అమ్మవారి వెలుగుకి మరో పేరు అరుణం. అచలంగా ఉంది శివుడు, అరుణంగా ఉంది అమ్మవారు. ఈ రెండు కలిపితే అరుణాచలం. అందుకే అరుణాచలం ఒక పెద్ద మేరువు శ్రీచక్రం. ఈ అరుణభరణంలో ఉన్న అమ్మవారిని సూర్యమండలంలో కనుక ధ్యానం చేస్తే అది ఒక ఉపాసన. ప్రాతకాల సూర్యకాంతిలో అమ్మవారు గోచరిస్తారు. అనవద్యాంగి అంటే ఏ దోషములు లేని స్వరూపం అని అర్థం. సర్వాభరణ భూషిత అమ్మవారు అనేక ఆభరణలు అలంకరించుకుందంట. ఆమె శరీరంలో ఎలాంటి చైతన్యం ఉందో ఆ ఆభరణాల్లో కూడా అదే చైతన్యం ఉంది. ఇప్పటి వరకు రూపవర్ణ అయిపోయింది. చిదగ్నికుండలోంచి వచ్చిన అమ్మవారి దేవతలందరూ నమస్కరించి అనుగ్రహించమని కోరగా బ్రహ్మగారు ఆలోచించి అమ్మవారికి రాణిని చేయాలని అందుకని విశ్వకర్మను పిలిచి ఒక పట్టణాన్ని నిర్మించారు. అమ్మవారిని రాణిని చేయాలంటే రాజుగారు లేని రాణిగారికి పట్టాభిషేకం చేయకూడదంట. ఇక్కడ అమ్మవారు అమ్మ రూపం లలితాంబ రాజరాజేశ్వరి రూపం. ఈ రూపానికి తగ్గట్టు శివుడు కూడా రూపం మార్చుకొని వచ్చాడంట. ఈ రూపానికి బ్రహ్మగారు కామేశ్వరుడు అని పేరు పెట్టారంట. అమ్మవారు సోదరుడైన నారాయణని పిలిచి కన్యాదానం చేయమన్నారు. ఇలా కామేశ్వరి కళ్యాణం జరిపించి అప్పుడు అమ్మవారికి పట్టాభిషేకం చేసి పంచబ్రహ్మాసనం మీద కూర్చోపెట్టారు. శివుడికి సృష్టి స్థితి చేయాలని కోరిక కలిగినప్పుడు ఈశ్వరుడు అయ్యాడు. ఇచ్చా జ్ఞానక్రియ ఈ మూడు ఒకే దాంట్లో ఉన్నాయి ఆయనకి. ఈ మూడింటిని కలిపితే శక్తి అంటారు. ఆ శక్తి ఆయన నుండి సంకల్ప రూపంలో కామరూపంలో వచ్చింది. శివ సంకల్పం శక్తియే కామేశ్వరి. లలితాదేవియే సర్వశక్తి, ఆదిశక్తి, సంకల్ప శక్తి. సంకల్పం ఆయనలో ఉంది కాబట్టి కామేశ్వరి కామేశ్వరుని ఒళ్ళోనే కూర్చుంది. శివ అమ్మవారి రహస్యనామాల్లో ఒకటి. ఇందులో శివ, భవానీ, ఉమా, లలితా సహస్రనామాల్లో మూడు ముత్యాలు. శివ అన్న ఒకటే. శ్రీలింగ పుల్లింగ పుల్లింగ భేదాలు అంతే. శివ అంటే చాలు మంగళం కలిగిస్తుంది ఆ తల్లి. స్వాధీన వల్లభ, వల్లభ అంటే భర్త, ప్రియుడు అని అర్థం. శివుడికి స్వాధీనమైన వల్లభురాలు ఎప్పుడు పరమాత్మను అనుసరించి ఉంటుంది. ఇక్కడ గురువుగారు ఇలా చెప్పారు, మనం శివశక్తుల గురించి ఎప్పుడు చెప్పినా జ్యోతి కాంతి ఉదాహరణ మాత్రం మర్చిపోకూడదని. జ్యోతి స్థిరంగా ఉంటుంది, కాంతి లోక వ్యవహారం చేస్తుందంట, కానీ కాంతి మాత్రం ఆయన ఆధీనంలో ఉంటుందంట.
వెంకటేష్ గారు,
శ్రీ గురుభ్యో నమః అండి. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శివయేవ గురుః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సదాశివుడు ఏర్పరిచిన చిదగ్నిగుండం నుండి ఉద్భవించిన అమ్మవారు ఆ రూపవర్ణ కామేశ్వరుడితో వివాహం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు అమ్మవారు ఉన్న లోక స్థాన వర్ణను చూద్దాము. అలాగే అక్కడ ఆవిడ ఎలా కూర్చున్నారో చూద్దాము. సుమేరు యొక్క మధ్య శృంగం శిఖరములో అమ్మవారు ఉన్నది. ఆ శ్రీమన్ నగరమునకు ఆవిడ నాయికగా ఉన్నది. వినోతి జ్యోతిం శీతి మేరుహు. చతుర్దశ భువనాలు జ్యోతిష్ మండలాలు దేనిని ఆధారంగా చేసుకుని పరిభ్రమిస్తున్నాయో అది మేరుదండం. దాని ఊర్ధ్వపు టంచున మధ్యలో అమ్మవారు ఉన్నది. అలాగే భూమిపైన ఉన్న కైలాస శిఖరం యందు మేరు పర్వత శక్తి ఆవహించి ఉంది. అక్కడికి వెళితే ఆ శక్తిని మనం పొందవచ్చు. శ్రీచక్రానికి అలాగే మేరు ప్రస్థానం అనే పేరుంది. అది పైకెళ్తున్న కొద్దీ సూక్ష్మం, పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ స్థూలం అవుతుంటుంది. శ్రీచక్రంలోని బిందువు చుట్టూ ఉన్న త్రికోణంలో తూర్పు కోణం ఇచ్చాశక్తి, నైరుతి క్రియాశక్తి, వాయువ్యం జ్ఞానశక్తి. వీటి మధ్యలో బిందువుగా అమ్మ ఉన్నది. అదే మధ్య శృంగస్థ. అలాగే శ్రీమన్ నగరమునకు తూర్పున బ్రహ్మశిఖరం, నిరుతిన విష్ణు శిఖరం, వాయువ్యమున రుద్ర శిఖరం ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న శ్రీమన్ నగరమునకు అమ్మ నాయికగా ఉన్నది. అలాగే శరీరంలో ఉన్న వెన్నుదండమే మేరుదండం. దాని కొన సహస్రార స్థానం. దాని మధ్యలో అమ్మ బిందు రూపముగా సుమేరు మధ్య శృంగస్థగా ఉన్నది. ఇక చింతామణులను గోడలుగా కలిగిన గృహంలో అమ్మవారు ఉన్నది. అన్ని కోరికలను తీర్చినది చింతామణి. అలాంటి చింతామణులనే గోడలుగా కలిగిన గృహాంతస్థ అయినది అమ్మవారు. ఇక్కడ చింతామణులు అంటే మంత్రములు కూడా. అలా పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ఆమ్నాయ మంత్రములు, వాటికి అతీతము మూలమైన ఊర్ధ్వామ్నాయ మహామంత్ర స్వరూపిణిగా అమ్మవారు ఉన్నారు. అదే చింతామణి గృహాంతస్థ. ఇక పంచబ్రహ్మలుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు చెప్పబడుతున్నారు. వారు సృష్టి స్థితి సంహార తిరోధానానుగ్రహాలను నిర్వర్తిస్తారు. వారి నుంచే భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఉద్భవించాయి. తరువాత పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు వచ్చాయి. వీటన్నిటికీ ఆధారమైన పంచ బ్రహ్మలు ఆసనముగా కలిగి స్థితురాలై ఉన్నది కనుక ఆవిడే పంచబ్రహ్మాసన స్థిత. ఇక ఈ పంచబ్రహ్మాసన స్థిత ఉన్న చింతామణి గృహం చుట్టూ ఒక అడవి ఉన్నది. అది మహాపద్మాటవి అంటే మెట్ట తామరలో ఉన్న అడవి. అదే మనలోని సహస్రార కమలస్థానం. అందులో మధ్యలో బిందుస్థానంలో అమ్మవారు ఉన్నది. అదే మహాపద్మాటవి సంస్థ. దానిని మాయా మాలిన్యం లేని మనస్సులు కలిగిన యోగులు,
ఋషులు జ్ఞానులు మాత్రమే చూడగలరు. కదంబ వనవాసిని అమ్మవారు ఉంటున్న శ్రీమన్ నగరంలో క్రింది నుంచి ఒక్కొక్క ఆవరణ దాటుతుంటే ఉన్న 7వ ఆవరణం ఇది. ఇక్కడితో వృక్షావరణలు పూర్తవుతాయి. ఇక్కడ ఉండే తల్లి శ్యామలాదేవి, లేదా ఇదంతా శ్రీమన్ నగరంలోనే ఉన్నది కాబట్టి ఈవిడే లలితాదేవి కూడా. శ్రీచక్రంలో క్రిందికి సూచిస్తున్న 5 కోణాలను కలిపి కూడా కదంబ వనం అని అంటారు. ఈ వన లక్షణం వర్షములను నియంత్రించి కలిగించే శక్తి. వీటిని ధ్యానిస్తే అభీష్ట సిద్ధులు కలుగుతాయి. సుధాసాగర మధ్యస్థ, అమృత సాగరం మధ్యంలో ఉన్నది మణిద్వీపం లేదా శ్రీమన్నగరం. ఇది శాశ్వతమైన అనంతమైన ఆనంద స్వరూపం. సచ్చిదానంద అనుభూతియే సుధాసాగరం. దానికి కేంద్రమై ఉన్నది అమ్మ. అలాగే సృష్టిని ధరించేది సుధాసాగర మధ్యస్థ. స్వయం ప్రకాశకత్వం కలిగిన మణులతో ఉన్నది మణిద్వీపం. అంటే అది స్వయం ప్రకాశ ద్వీపం. ఈ స్థితిలో ఉన్న అమ్మవారిని చూసిన చతుర్ముఖ బ్రహ్మగారికి ఈవిడకు ఒక పేరు పెట్టాలనే కోరిక కలిగింది. ఈవిడిని చూడగానే దేవతల కోరికలన్నీ మర్చిపోవటం చూసిన ఆయనకు ఎవరి చూపు పడితే అన్ని కోరికలు తీరుతాయో ఆ తల్లి కాబట్టి కామాక్షి. ఎవరి కన్నుల నుండి త్రిమూర్తులు త్రిశక్తులు ఉద్భవించారో ఆ తల్లి కాబట్టి కామాక్షి. కామాక్షిలోని కా ఆ మా అనే 3 అక్షరాలు బ్రహ్మ విష్ణు రుద్రులను సూచిస్తున్నాయి. ఈ తల్లి కోరికలు తీర్చిన తీర్చు తల్లి కాబట్టి ఈవిడే కామదాయిని. ఇప్పుడు అమ్మవారిని అక్కడున్న దేవతలు ఋషులు కలిసి స్తోత్రం చేయని ఆరంభించారు. ఆత్మస్వరూపమైన అమ్మవారిని స్తుతించ అర్హులు వారే. అతీంద్రియ ఆలోచన శక్తులు కలిగిన జ్ఞానశక్తి ఋషులు, ఇంద్రియ శక్తులు క్రియాశక్తి అయిన వారు దేవతలు. వారికి మాత్రమే ఆ 2 మూలమైన ఇచ్చాశక్తిని స్తుతించగల అర్హత ఉన్నది. అలాగే మన దేహంలోనున్న ఇంద్రియ ఆలోచన శక్తులు అమ్మవారిని స్తుతించాలి. వర్ణమాలలోని 50 అక్షరాల్లో అచ్చులు దేవగణములు, హల్లులు ఋషిగణములు, వాటి సంగాతమైన సంయుక్తాక్షరాలు అన్నీ కలిసి అన్ని వాక్కులతో అమ్మవారిని స్తుతించడమే దేవఋషిగణ సంగాత స్తూయమానాత్మ వైభవ. ఇదిలా ఉండగా అక్కడికి నారద మహర్షి వేయించేశారు. ఆయన అమ్మవారికి నమస్సులు గావించి ఆవిడ అవతరించిన కార్యం రాక్షస వధను గుర్తు చేసే ప్రయత్నం చేయగా తనకు ఆ కారణం గుర్తున్నది అంటూ పలికి అమ్మవారు బయలుదేరారు. అలా ఆవిడ బయలుదేరుతుండగా ఆవిడ మందహాసంలో నుంచే కొన్ని కోట్ల సేనలు ఆయుధాలతో సహా సిద్ధంగా వచ్చాయి. అదే భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇక భండాసుర రాజధాని శూన్యక పట్టణం. సోదరులు అనంగుడు విషుక్రుడు, చెల్లెలు భూమిక, మేనల్లుడు 10, సైన్యాధ్యక్షుడేమో కుటిలాక్షుడు. ఇలా అమ్మవారి అంకుశం నుంచి వచ్చిన సంపత్కరీదేవి గజబలాధిపతి. ఆవిడే లక్ష్మి, ఐశ్వర్యములు నుంచి తల్లి. ఈవిడే దుర్మదములను సంహరిస్తుంది. ఇదే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. ఇక అమ్మవారి పాశ నుండి వచ్చిన అశ్వారూఢ అశ్వబలాధిపతి. ఇంద్రియములను అశ్వములతో పోలుస్తారు. ఈ తల్లి ఆ అశ్వములను నిగ్రహించు తల్లి. ఈ తల్లి ధ్యానం చేత మంత్రసిద్ధి తొందరగా లభిస్తుంది. ఈవిడ కురుండు అనే రాక్షసుని సంహరించింది. ఈవిడే ఆ గుర్రాలక్క పేరుతో కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధంగా ఉంది. విషాంతరం కాదు కాబట్టి చెప్తున్నాను. అశ్వారూఢ అధిష్ఠిత అశ్వ కోటి కోటి బిరావృత. ఇక అమ్మవారి రథం శ్రీచక్రం. ఆ చక్రంలోని 9 ఆవరణల దేవతలు వారి ఆయుధాలు సేనలుగా కలిగి ఉన్న అమ్మవారు శ్రీచక్ర రథారూఢ శక్తి సేనా సమన్విత. ఇక అమ్మవారి రథంలో నుండి మరో 2 రథాలు వచ్చాయి. ఒకటి గేయ చక్ర రథం. అమ్మవారికి కుడివైపునున్న ఈ గేయ చక్రం నాదచక్రం. ఆ చక్ర రథ ఆరూఢ మంత్రిణి దేవి. ఈవిడే రాజశ్యామల. ఈవిడ వల్లే సర్వ బుద్ధులు విద్యలు బాగుపడతాయి. ఈవిడ చక్రంలో 7 ఆవరణాలు ఉన్నాయి. ఇది జ్ఞానశక్తి. గేయ చక్ర రథారూఢ మంత్రిణి పరిసేవిత. ఇక 2వది కిరిచక్ర రథం. అమ్మవారికి ఎడంవైపునున్న ఈ కిరిచక్ర ఆరూఢ దండనాథ దేవి. ఈవిడే మహావారాహి దేవి. చేతిలో నాగలి రోకలితో ఉంటుంది. ఈ శక్తి పంటను పండించి వచ్చిన పంటను తినగలిగేలా చేసే తల్లి. ఈవిడే అన్నపూర్ణ స్వరూపం. ఈవిడ చక్రంలో 5 ఆవరణాలు ఉన్నాయి. ఈవిడ శారీరక బలం క్రియాశక్తి. ఈ తల్లి కిరిచక్రధారూఢ దండనాథ పురస్కృత. ఈ దేవతా పరివారం అంతా తో కూడి ఉన్న ఈ తల్లి బాహ్యాంతరాలలో ఉన్న భండాసురుడును రాక్షసుని సంహరిస్తే అదే ముక్తి. శ్రీ గురు పాదారవిందార్పణమస్తు.
శ్రీ కృభ్యో నమః. ఇప్పుడు జ్వాలామాలిని కక్షిప్త వాసన ప్రకారం మా దగ్గర నుంచి నేను విషంగ ప్రాణహరణ వారాహి వీలన్నత
దాకా చెప్తాను. అయితే ఈ ప్రతి ఈ ప్రతి నామం కూడా మనం లలిత సహస్రనామాల్లో మనం తీసుకుంటున్నప్పుడు అది ఎలా ఉపాసనకి ఉపయోగపడుతుంది, సాధన ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలని గురువుగారు చెప్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఈ నామాలు ప్రతి దానికి చివర జ్వాలామాలినిక అక్షిప్త వాహినిక ప్రకార మధ్యగా మొదలుపెట్టినప్పుడు బండ సైన్యోదోదిక్రమర్షిత నిత్యాపరక్రమ అటోప నిరీక్షణ సంస్థక బండపుత్రోదోదిక్త బాలవిక్రమ నందిత మంత్రిన్యంబాయ విరచిత విషుక్ర వదతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీరి నందిత ఈ చివరి నామాలు కనుక తీసుకున్నట్టు హర్షిత సముత్సుక నందిత తోషిత మళ్ళీ నందిత ఇవన్నీ కూడా వచ్చినవి ఆనందానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా అవి అమ్మవారి దేవసైన్యం చేసేటువంటి ప్రతి పని చూసి అమ్మవారు ఎంత సంతోషించింది, అవన్నీ అమ్మవారి సంతోషం కోసమే చేస్తున్నాం అన్నది ఇది ఉపాసన. ఇది క్రమంగా మనం లలితా చతుర్స్నామాలు చదువుతున్నప్పుడు ప్రతిదీ కూడా మా అమ్మవారి ప్రీత్యర్థం అని చెయ్యాలి. మనం ఏం సాధించినా కూడా ప్రతిదీ అమ్మవారి విజయంగానే తీసుకోవాలి. ఇది ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనేటువంటి భావనను మనసులో ఉంచుకుని మనం గమనించుకుంటూ ఈ నామాలను చేసుకోవాలని చెప్పారు. జ్వాలామాలిని కక్షుతాహన ప్రకారం మధ్యగా మనం చదువుతున్నప్పుడు ఎలా ధ్యానం చేసుకోవాలో చెప్పారు. జ్వాలామాలిని అనే అమ్మవారు త్రినిత్య దేవతల్లో ఒక దేవత. ఈవిడ శుక్లపక్షము మళ్ళీ బహుళపక్షంలో కూడా వస్తారు. ఈవిడ అంటే బండాసురుని మాయాయుద్ధంలో అమ్మవారి యొక్క శక్తి స్థానాలను రక్షించడానికి వారాహిదేవి అమ్మవారి చుట్టూరు ఒక అగ్ని ప్రాకారాన్ని ఈవిడ అగ్ని స్వరూపుడైనటువంటి జ్వాలామాలను అనమాట ఆవిడ చేత ఏర్పాటు చేయించారు. ఈ అగ్ని ప్రాకారంలో రెండు రకాల ఆవరణాలు ఉంటాయి, ఒకటి బహిరావరణ ఇంకోటి అంతరావరణ అని. అంతరావరణంలో అమ్మవారికి ఇరువైపులా శ్యామలాదేవి వారాహిదేవి ఉంటూ బహిరావరణలో ఆవిడ శక్తి స్థానాలు ఉంటాయి. అలాగే అమ్మవారికి ఎదురుగా వెనక్గా సంపత్కర అసూరుడ దేవతలు ఉంటారు. ఈ క్రమాన్ని మాత్రం మనం దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేయాలి. అదే సహస్రనామాలు వినడం యొక్క ప్రధమైనటువంటి లక్ష్యము. ఇది దాని ప్రక్రియ ఎలా చేసుకోవాలి, ఉపాసనే ప్రతిదీ కూడా స్తోత్రం ధ్యానంగా మారాలి, అదే ఉపాసనగా ఉండాలి, అప్పుడే మన జయం మనం చేరగలుగుతా ఉన్నారు. అలాగే బండ సైన్యోదోదిక్ర విక్రమార్చిత నామంలో అమ్మవారు తన రెండు రకాల సైన్యం అంతరావరణ బహిరావరణ సైన్యం మొత్తం కలిపి 64 కోట్ల మంది సైన్యం ఉంటే ఆ శక్తి సేనలు బండాసురునితో యుద్ధం చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నారు అని వారి విక్రమ పరాక్రమాలను చూస్తూ ఆవిడ సంతోషిస్తున్నారు అని మళ్ళీ చెప్పారు హర్షిత అని. అలాగే నిత్యా పరాక్రమార్షోపణ సంస్థకాలో ఈ నామంలో అమ్మవారి చుట్టూరా ఉండే తిథినిత్య దేవతలను తెలుసుకుని మనం ఒకసారి తరించాలి. వారు 15 మంది శ్రీచక్రంలో బిందువు నుండి త్రికోణం మధ్యభాగం వరకు ఉంటారు. వీరే కాలస్వరూపులు, వారి అనుగ్రహంతోనే మనకు అన్ని కాలాలు అనుకూలిస్తాయని గురువుగారు చెప్పారు. వారిని అందరినీ మనకు ఒకసారి మనం తలుచుకుంటే కామేశ్వరి భగవాన్ని నిత్యక్లిన్న భేరుండ వహినవాసిని మహావద్యశ్వరి సుదూతి త్వరతాకుల సుందరి నిత్య నీలపతాక విద్య సర్వమంగళ జాలమాలని చిత్ర. ఈ రోజు మనకు శుక్లపక్ష పంచమి అంటే వహనీదేవి మనకి ఈ తిది అధిదేవత. బండాసుర సైన్యంలో 15 మంది దుష్టశక్తులు ఉన్నాయి. అవి నిర్మూలించడానికి 15 మంది దేవతా శక్తులు కాంతి స్వరూపాలు అన్నమాట అమ్మ లలితాదేవి నియమించింది. ఈ శక్తులను ఈ చీకటి శక్తులు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. అవి పోగొట్టుకోవడానికి మన అమ్మవారిని ఆశ్రయించి మనలోనే భగవత్శక్తిని జాగృతం చేసుకుంటే ఆ జ్ఞానకళను కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉంటే మన హృదయంలో ఉండేటువంటి పరమాత్మ రూపంలో ఉన్న అమ్మవారు సంతోషించి మనకి మరింత అభ్యుదయాన్ని కలుగజేస్తుంది. అదే సమస్యక అని గురువుగారు చెప్పారు. అలాంటి భరోసాలతో మన జీవితాన్ని ముందుకు ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను నేను. అలాగా మనలో ఎక్కడో ఆధ్యాత్మ శక్తి అంటే ఎక్కడో పయనిదించుకునే శక్తి కాదు, మనలోనే ఉంది. మనలో ఉండేటువంటి అఖండమైన శక్తిని గుర్తించడమే మన ఆత్మశక్తి జాగృతం చేసుకోవడం అని చెప్పారు. బండపుత్రోదయుక్త బాలయక్రమందిత నామంలో బండపుత్రోదయుక్త తర్వాత బండాసుర సైన్యం ఈ రెండు వేరు వేరు. వీళ్ళిద్దరినీ కూడా ఎలా సంహరించాలో చెప్పి ఎలా సంహరిస్తున్నారు సైన్యం అమ్మవారి సైన్యం అని చెప్పారు. అలాగే ఇక్కడ ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా చెప్పారు. బండాసుర పుత్రులు అంటే మనలో ఉండే జీవుడి యొక్క అజ్ఞాన మాలిన్యాలకు సంకేతం. వీటిని నిర్మూలించాలంటే అమ్మ నవవర్షప్రాయ ఈ బాలతృప సుందరిని ఆరాధించాలన్నారు. ఈ బాలతృప సుందరి దేవి అమ్మవారు దీని నుంచి అవతరించింది. ఈ బాల అమ్మవారు శ్రీ విద్యాది దేవత. ఈవిడే బాల విద్య, షడాక్షరి విద్య, నవాక్షరి విద్య, ప్రాణశక్తి స్వరూపిణి. ఈ శ్రీ విద్యకు బీజ విద్య కూడా ఈ బాల విద్య అని చెప్పేసి చెప్పారు. అయితే ఈవిడే పూర్ణ విద్య మనకి అంతా కూడా అని చెప్తూ, బాలాదేవి నేను వండాసుని వదిస్తానంటే అని అమ్మని అమ్మ లలితాదేవిని ఒప్పిస్తే అమ్మవారు సరే అని కర్ణి అనేటువంటి రథాన్ని ఇచ్చి 1000 హంసల రథాన్ని ఇచ్చి పంపించారు. ఇక్కడ హంసలు అంటే శ్వాసలు, అమ్మవారు బాలామంత్రం శ్వాసలతో చేయడం అన్నంత గొప్ప యోగం ఇంకోటి లేదు, అలా చేయాలని చెప్పారు. జ్ఞానస్వరూపుడైన అమ్మవారు బాలాదేవి తను ఎదుర్కొన్న ఉన్నటువంటి సైన్యంపై, రాక్షస సైన్యంపై నారాయణాస్త్రాన్ని వేసి వాళ్ళందరినీ వినాశనం చేసేస్తుంది. ఇంకొక అస్త్రాన్ని అర్ధచంద్రాకారంలో ఉన్న అస్త్రాన్ని కూడా తీసి నిలబడగానే ఆ 30 మంది రాక్షసులకు అమ్మ 30 బాల త్రిపుర సుందరులుగా కనబడింది. ఆ అస్త్రాన్ని ప్రయోగించి వారందరిని కూడా సంహరించింది. ఇలా సంహరించిన అమ్మ బాలాదేవిని చూసి శ్యామల వారాహదేవులు, అమ్మ లలితాదేవి చాలా మురిసిపోయారు. అంటే అమ్మ రూపం ఎంత బాగుందో గురువుగారు చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నవవర్షప్రాయ ఎర్రని పరికినీలో అమ్మ అందంగా తన కాంతులన్నింటికి అంత ఎర్రటి కాంతుల్లో జిమ్ముతూ వచ్చినప్పుడు అమ్మను అలా చూసి భావించి అమ్మని ఉపాసన చేయాలన్నారు. అలాగే లలిత సహస్రనామాలు సాధన ఎలా చేయాలో కూడా చెప్తూ, ఒకవైపు ఈ నామాలు శ్రీచక్ర ఉపాసనగా, ఇంకొక వైపు కుండలిని ఉపాసనగా, మరొక వైపు వేదాంత తత్వ విచారణగా కూడా చూస్తూ సమన్వయం చేసుకోవాలి, కాని అయోమయం అయిపోకూడదు ఒకదానికొకటి అని సాధన మనం ఇప్పుడు ఈ సాధన మనం ఎప్పుడు కూడా ఈ రెండు మనలో ఎంతో భాగశక్తిని జాగృతం చేస్తూ ఉంటాయి. మొట్టమొదట అమ్మవారిని శ్రీచక్రంతో, అలాగే శ్రీచక్రాన్ని విశ్వచక్రంతో సమన్వయం చేసి అప్పుడు ఈ విశ్వచక్రాన్ని మనలో ఉన్న శరీర చక్రాలతో అన్వయిస్తే క్రమక్రమంగా ఈ శరీర చక్రంలో అంతర్యామిగా ఉన్న పరమ చైతన్యంతో మనం సమన్వయించుకోవాలి. ఇదే సాధన అని గురువు గారు వివరించారు. అప్పుడే మనకి సిద్ధి లభిస్తుంది అన్నారు. ఇలా నెమ్మదిగా విగ్రహం, శ్రీచక్రం, విశ్వచక్రం, శరీర చక్రం, బ్రహ్మాండం, పెండాండం, ప్రాణశక్తి, ఉపాసన, కుండలిని రూపంగా మొత్తం అంతర్యామి అయినటువంటి పరమ చైతన్యంలోకి మనం ప్రవేశించాలి. ఇదంతా కలిపితేనే సంపూర్ణ లలితాదేవి ఉపాసన అని గురుదేవులు చెప్పారు. ఇంకా మంత్రిని అంబ విరచిత విశుక్ర వధదోషిత విషంగ ప్రాణహరణ వారే వీరన్నిత అన్నప్పుడు మనం ఈ పదాలను కూడా మార్పిడి చేసుకోవాలి అని చెప్పారు. మనందరికీ తెలిసిందే అది, ఒకసారి నేను మన్నం చేసుకుంటున్నానంతే. ఇక్కడ విశుంగుడు విశుక్రుడు అంటే అహంకారం, అహంకారాలు అవి. ఈ అజ్ఞానాన్ని మనం ప్రాగదాలంటే జ్ఞానస్వరూపిణి అయినటువంటి మంత్రిణీ దేవి, రాజశ్యామల దేవిని మనం ఉపాసించాలి అని అన్నారు. ఈ రాజశ్యామల దేవి వచ్చి విశుక్రుని తన బ్రహ్మాస్త్రంతో వదించింది. అంటే అజ్ఞానాన్ని పోవాలంటే అమ్మవారి బ్రహ్మాస్త్రమే ఉపయోగించాలన్నారు. అది చూసి మళ్ళీ అమ్మవారు సంతోషించింది. ఈ రాజశ్యామల ఉపాసన వల్ల విజ్ఞాన దృష్టి వికసిస్తుంది అన్నారు. అంటే ఒక్కొక్క మంత్ర నామాల వల్ల ఒక్కొక్క ఉపాసన మనలో మనం ఎలా పెంచుకోవచ్చో చెప్పారు. అలాగే విషంగ ప్రాణహరణ వారాహి వీరి నందితలో మళ్ళీ నందిత ఆవిడ సంతోషపడింది. దుస్సాంగత్యమే విషంగం. అంటే విశుక్రుడు అహం అయితే ఈ విశుంగుడు మమ అనేటువంటి అటాచ్మెంట్ తో కూడా ఉన్నాడు. అవి కూడా ఉండకూడదు, వాటిని కూడా మనం తొలగించుకోవాలి. వాళ్ళని అమ్మ వారాహిదేవి తన ఆయుధాలు అనేటువంటి నాగలి రోగులతో సంహరించింది. అప్పుడు మళ్ళీ అమ్మవారి నందిత సంతోషించింది. అదే ఓం తత్సత్ బ్రహ్మార్పణ వస్తు అని మన ఉపాసనలో మనం ప్రతిదీ అమ్మవారి ప్రీతిద్దాం అనుకుంటూ చేయాలి. స్వస్తి.
అబ్బా, ఏంటి మహాతేజం? మన గురువు గారు చెప్పిన తుండులం మహహ అంటే ఇదేనా?
అవును రమగారు, ఇప్పుడు గజవదనం కూడా కనిపిస్తుంది. 10 చేతులు ఉన్నాయి. ఒక్కొక్క చేతిలో ఒక మిద్దున దేవత, అంటే 10 దేవతలు, లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, రతీ కందర్పులు, భూవరాహలు, పుష్టి పుష్టిపతి గోచరిస్తున్నారు. తొండంలో రత్న కలశం పట్టుకొని ఉన్నారు.
ఎందుకో కానీ చాలా ఆనందంగా ఉంది.
అద్భుతంగా మారిపోయింది.
పిలిచావా? నేను వచ్చేసానమ్మా. అమ్మా మంత్రిని దేవి, నీకు ఏమి కావాలన్నా నాకు చెప్పండి. మా అమ్మ నీ నాన్నని విసిగించద్దు. అమ్మా వారాహిదేవి, నేను చిన్నవాడిని అని అనుకుంటున్నారేమో. మా నాన్న త్రిపురాసురులని చంపాలంటే నేనే నా తొండంతో వాళ్ళని పట్టి నిలిపాను, తెలుసా?
అబ్బో ఏమి ప్రతాపం, చిన్నవాడివి కాదు, గట్టివాడివి వినాయక. నాయనా వినాయక, ఏమిటో తెలియదు, శక్తి సేనలన్నీ నీరస పడిపోయాయి. కారణం తెలియట్లేదు తండ్రి.
నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అర్థమయ్యింది. ఆ విశుక్రుడు జయ విఘ్న శిలాయంత్రం ఇక్కడ పడేశాడు,
దాని పని నేను చూస్తాను. ఇదిగో నా దంతంతో దాన్ని ధ్వంసం చేశాను. అదిగో చూడండి, సేనలని అప్పుడే లేచి ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నారు.
జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై జై గణేశ.
గణపతి ఓంకార స్వరూపుడు పవన్. వేదంలోని 7 కోట్ల మహామంత్రాలకి అధిపతి గణపతి. ఈ మహాగణపతియే వల్లభా గణపతి, మోక్ష ప్రదాయకుడని గురువుగారు చెప్తున్నారు. తన రోమకూపాలలో ఇంచి 7 కోట్ల హేరంబులని సృష్టించి గజాసురుని సంహరించాడు. అమ్మవారు గణపతి చేసిన మహాకార్యానికి ప్రహర్షిత అంటే ఎంతో గొప్పగా సంతోషించారు అని గురువుగారు చెప్తున్నారు. మరి అబ్బాయి చేసిన ఘనకార్యం కదా.
మరి గణపతి శివశక్తుల ఏకత్వ రూపం. ఈయన శ్రీవిద్య గణపతి. ఎన్నిసార్లు గణపతి ఆవిర్భవించినా అన్నిసార్లు ఆయన ఇలా అమ్మ అయ్యా ఏకరూపంగానే వస్తాడని గురువుగారు అద్భుతంగా చెప్పారు.
అవును, సంపూర్ణ ఉపాసనామూర్తి గణపతి. శ్రీవిద్యలో ముందుగా గణపతి ఆరాధనే ఇస్తారు. విశుక్రుడు జయవిఘ్నశీల యంత్రంలో 8 దుష్టశక్తులు నిక్షిప్తం చేశారు. ఇవన్నీ మన సాధనకి విఘ్నం కలిగించేవే. ఆధ్యాత్మిక జయానికి విఘ్నాలు మనలోనే ఉన్నాయి. సోమరితనం, దిగులు, నిద్ర ఇవన్నీ మరి దుష్టశక్తులే కదా.
అన్ని విఘ్నాలు తొలగించే ఆనంద స్వరూపుడు గణపతి. స్వాత్మానందాయ బ్రహ్మణస్పతయే మయూరేశాయ మహాగణపతయే నమః.
పవన్, మనం ఇప్పుడు గణపతి గురించి చర్చ మొదలు పెడితే వచ్చే మురళి జాత ఇక్కడే ఉంటామేమో.
రమగారు అలా అంటారు ఏంటండి, గురువుగారు చెప్పారు కదా గణపతిని ముందు వెనక అన్ని చోట్ల పెట్టుకుంటే అమ్మవారిది బాగా సాగుతుంది అని.
అవును అవును, నిజమే అది. అందుకనే కదా మనం ఇందులో కూడా అమ్మవారి వైభవంలో కూడా గణపతి చర్చ వచ్చింది. మనం ఏది చేసినా మురళి గణపతి తప్పకుండా అక్కడే ఉంటారు. కానీ మరి కాలాతీతం అవుతుంది కదా.
శ్రీ గురుభ్యో నమః. మనం గణపతి వైభవం విన్న తర్వాత ఇప్పుడు అమ్మవారి ప్రతాపం గురించి కూడా మానసికంగా దర్శిద్దాము. ఇక్కడ యుద్ధం ఎవరి మధ్య అంటే మహారాణి అయిన లలితాదేవికి, రాక్షసుల రాజు అయిన బండాసురుడికి మధ్య. ఇక్కడ గురువుగారు ఏమన్నారు అంటే లలిత అంటే లాలిత్యం అని, బండాసురుడు అంటే దుర్గుణాల రాశి అని చెప్పారు. ఈ ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఈ బండారు అప్పుడు ఎలాగ బండాసుర శక్తులు ఎలా ఆవరించి ఉన్నాయో ప్రస్తుత కాలంలో కూడా మన రాష్ట్రంలో అలాగే ఉంది. దేశక్షేమంతో పాటుగా మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ బండాసుర శక్తులు నశించాలి అని సంకల్పం చేసుకోవాలి. ఇంకా కథాపరంగా చూస్తే గురువుగారు ఇక్కడ చెప్తూ రాక్షసుల్లో ప్రధానుడైన బండాసురుడు ప్రయోగించిన శస్త్రములను నిర్మూలించడానికి ప్రత్యాస్త్రములను వర్షించిన తల్లి అని చెప్పి బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యక్ష వర్షిణి అని ఇక్కడ గురువుగారు అమ్మవారు వేసిన అస్త్రాలలో నామత్రేయ అస్త్రం అచ్యుత అనంత గోవింద, దీనిని సర్వవేళలా సర్వులు జపించదగ్గ మంత్రమని, సర్వ రోగాలకు నివారిణిగా ఉపాసనా పరంగా ఇక్కడ చెప్పారు. సర్వ అసుర శస్త్రం వాటికి ప్రతిగా అమ్మవారు దుర్గాస్త్రాన్ని వేశారు. ఇక్కడ గురువుగారు లలితలోనే దుర్గా చండి ఉన్నాయని చెప్పి సమన్వయించారు. సకల అసురులతో సహా సోమకాసుడు 10 మందిని సంహరించడానికి అమ్మవారి చేతగోళ్ల నుండి దశావతారాలు వచ్చి 10 మంది అసురులను సంహరించారు. ఇక్కడ గురువు గారు కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అని, చాలా మంది అన్వయ లోపం వల్ల చాలా ప్రమాదాలు ఇక్కడ ఏర్పడుతూ ఉన్నాయి అని, ఇదంతా ఉపాసన కదా అని ఇక్కడ చెప్పారు. ఇక్కడ మనలో ఉన్న అసుర శక్తుల్ని దున్మాడడానికే దశావతారాలు మనకి మాటి మాటికి ఆవిర్భవించాలి అన్నారు. అజ్ఞాన సంద్రాన అణిగిపోయిన విద్య వెలికి తీయగా మత్స్యావతారమై రావా అని, మత్స్యావతారంగా మనం ప్రార్థించాలి నారాయణ్ని రమ్మని. మనసుకు నిర్భయత్వాన్ని కలిగించడానికి కూర్మావతారాన్ని, గతి తప్పిపోతున్న బుద్ధిని తిరిగి కక్షలో పెట్టడానికి వరాహ అవతారాన్ని, సంశయ బుద్ధిని నాశనం చేయడానికి నరసింహావతారాన్ని, మనలో అన్ని నావే అనే అహంకారాన్ని అణచడానికి వామన త్రివిక్రమ అవతారాన్ని, రాజస గుణాన్ని అణచడానికి పరశురాముడు, 10 ఇంద్రియాలతో తగని కామంతో తహతహలాడిపోతున్న దశకంఠుణ్ణి కొట్టాలి అంటే ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి రావాలి అన్నారు. అంతేనా, మనలో లోపల అనాహత నాదాన్ని పలికిస్తూ మనకి గీతోపదేశం చేస్తూ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ తీసుకెళ్లడానికి ఆచార్యమూర్తి అయిన కృష్ణ పరమాత్మ రావాలి అన్నారు. మనలో మోడై బీడై మిగిలిపోయిన బ్రతుకులను పండించడానికి హలదారి అయిన బలరామమూర్తి రావాల్సిందే. మ్లేచ్ఛ భావాలను పోగొట్టడానికి నారాయణమూర్తి కలికి అయి రావాలి అని గురువు గారు అమ్మయ్యే నారాయణుడు శివుడు అన్నారు. తర్వాతి నామం మహాపాశుపతాశ్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇక్కడ ఈ మంత్ర ఈ నామంలోనే మహాపాశుపత మంత్రశక్తి నిక్షిప్తమై ఉంది అని ఇక్కడ గురువు గారు వివరించారు. ఇక్కడ లలిత చదవడంతో పాటు ఒక్కొక్క నామాన్ని అష్టోత్తర శతనామంగా చేయమన్నారు. ఎంతకాలం అవుతుంది ఇలా చేస్తే అని అనుకుంటూ ఉండకుండా సాధన చేస్తూ ఉంటే కనుక తర్వాత మనం సాధనా క్రమంలో ఏ స్థితికి వెళ్ళాలి అన్నది అమ్మవారే చూసుకుంటుంది. దాని గురించి దిగులు పడకుండా నిదానంగా చేయండి అని చెప్పి ఇక్కడ గురువు గారు మనకు చెప్పారు. పాశుపతం అంటే పశుత్వాన్ని పోగొట్టేది అని, పిపీలికాది బ్రహ్మ పర్యంతము టైం బౌండెడ్ కాలబద్ధులమే అని, కాలబద్ధులైన వారందరూ కర్మబద్ధులు గుణబద్ధులు వాసనాబద్ధులు, ఇన్ని పాశాలతో చుట్టబడ్డ పాశబద్ధుడు జీవుడు అని, ఈ కాలం మొదలుకుని ఈ పశువులు ఎవరి చేతిలో ఉన్నారో వారే పశుపతి అని, జీవుడికి శివుడికి తేడా పాశమే అని, పాశం తీయడానికి ఈశ్వరుణ్ణి శరణు వేడితే ఆయనే తీసేస్తాడు అని ఇక్కడ గురువుగారు వివరించారు. శరణు వేడడం అనేక రకాలు, ఉపాసనా శక్తి ఒకటి, విచారణ ఒకటి. వేదాంత పరంగా మహాపాశుపతాస్త్రాగ్ని అంటే ఆత్మ అనాత్మ విచారణ. జ్ఞానయోగంలో విచారణ ఉంటుంది, కర్మయోగంలో ధర్మం ఉంటుంది, ఉపాసనలో భావన ఉంటుంది. విచారణాశీలమును జ్ఞానపరంగా పాశుపతం అంటారు, ఉపాసనాపరంగా పాశుపత మంత్రం, జ్ఞానపరంగా ఆత్మ అనాత్మ విచారణ. ఇక్కడ అసురసేనలు అన్ని కథాపరంగా పూర్తి అయ్యాయి. ఇంకా ఒక్క భండాసురుడు ఒక్కడే మిగిలాడు. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్రం ప్రయోగించడం అంటే భండాసురుడితో పాటుగా శూన్యక పట్టణం కూడా ఉంది. ఈ శూన్యక పట్టణంలో ఆడవాళ్లు శిశువులు యుద్ధానికి రాలేదు. ఈ కామేశ్వరాస్త్రం శూన్యక పట్టణాన్ని, ఆడవాళ్లు శిశువులు కూడా ఇక్కడ సంహరింపబడ్డారు. దీనికి అర్థం ఏంటి అంటే మనం ఇప్పుడు జన్మలో ఉన్న అజ్ఞానాన్ని కొడితే లాభం లేదు, తర్వాత జన్మలకు ఉన్న కర్మల్ని కూడా సమూలంగా నశింపచేయాలి. ఏమి లేనిది ఉంది అనుకుని మనం భ్రాంతిలో ఉన్నాం. ఉన్న అమ్మని మర్చిపోయి లేనిది తయారు చేసుకుని లేనిది ఉన్నది అని అనుకుంటున్నాం. ఉన్న అమ్మ లేదని మర్చిపోయి లేని ప్రపంచాన్ని ఉన్నది అని పట్టుకుంటున్నాం. అదే శూన్యకం, మిథ్య. అమ్మ కామేశ్వరాస్త్రం వేస్తే కానీ తొలగదు. అంత భయంకరమైనది శూన్యక పట్టణం. ఇలా అమ్మవారు బండాసురాది రాక్షస పరివారాన్ని సంహరించడం చూసిన ఇంద్రుడు, మిగిలిన దేవతలు అందరూ కూడా త్రిమూర్తులు సంతోషించారు. ఇక్కడ అమ్మవారి వైభవాన్ని కీర్తించారు. సాధకుడు ముందు ఉపాసనలో స్తోత్రం చేస్తాడని, సిద్ధి లభించాక ఎలుగెత్తి స్తోత్రం చేస్తారు అని, మొదటిది ఆర్తి, రెండవది ఆనందం అని ఇక్కడ గురువు గారు వివరించారు. శివుడు జ్ఞాననేత్రం నుండి వచ్చిన అగ్ని వల్ల దగ్ధమైన మన్మధుణ్ణి తిరిగి ఆయన భార్య రతీదేవి ప్రార్థన మేరకు అమ్మవారు రతీదేవికి మాత్రమే కనిపించేలాగా అతన్ని బ్రతికించింది. జీవుడు దేహాత్మ భ్రాంతిని పోగొట్టి మోక్షానికి తగిన ప్రజ్ఞని ఇవ్వడమే సంజీవన ఔషధి. ఇక్కడ అమ్మవారు లీలనే కాక శ్రీ విద్య ఉపాసనా ఫలం కూడా ఇక్కడ అంతా చెప్పుకోవడం జరిగింది. శ్రీ విద్యా స్వరూపులైన గురువు గారి పాదపద్మాలకి మరొకసారి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తు. స్వస్తి.
పద అమ్మవారి కుండలిని శక్తి కూడా మనం విందాము. ఇప్పుడు అపర్ణ వల్లూరి గారు చెప్తారు అమ్మవారి కుండలి వైభవం గురించి.
ఆహా, మన గురువు గారి కృప వల్లే కదా మనం ఇన్ని మంచి విషయాలు తెలుసుకుని సాధనలోకి తెచ్చుకోగలుగుతున్నాం. మన గురుదేవులకి కోటి కోటి ప్రణామములు. ఇప్పటి వరకు మనం అమ్మవారి స్థూల రూప వర్ణన, లీలారూప వర్ణన గురించి తెలుసుకున్నాము. మన సాధనని ఇంకా బలపరుచుకోవటానికి అమ్మ సూక్ష్మ రూపాన్ని భావిద్దాం. సూక్ష్మ రూపం అనగా ఏమిటో కాదు, అమ్మ మంత్ర రూపం. అమ్మ విగ్రహము మంత్రమయం, అది మనలాంటి శరీరం కాదు. అమ్మవారి ప్రధాన మంత్రము పంచదశి. ఇది 15 అక్షరాల మంత్రము. ఈ మంత్రాన్ని 3 భాగాలుగా దర్శించాలి. మొదటి భాగము వాగ్భవ కూటము, రెండవ భాగము మధ్యకూటము లేక కామరాజ కూటము, 3వ భాగము శక్తి కూటము. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటే అమ్ము ముఖము అంతా కంఠము వరకు కలిపి దివ్యమైన వాగ్భవ కూటము. ఈ గోటాన్ని ధ్యానిస్తే మన వ్యావహారిక జీవితము ధర్మబద్ధంగాను పారమార్థిక జీవితము జ్ఞానబద్ధముగాను ఉండడానికి కావలసిన వాక్కులు తెలివితేటలు మనకు సిద్ధిస్తాయి. కంఠాల కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి అని అమ్మవారి కంఠము నుండి కటి వరకు ధ్యానిస్తే మనకు కావాల్సిన అర్థము కామము లభిస్తాయి. ఇక శక్తి కూటైక తాపన్న కట్యదోభాగ ధారిణి అమ్మ కటి నుండి ఆ దివ్యమైన పాదముల వరకు మనము తలుచుకుని సాధన చేస్తే మోక్షం లభిస్తుంది. చూసారా, కరుణామయి అయిన అమ్మ ఇలా మనకి కావలసిన ధర్మ అర్థ కామ మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలని ఇస్తుంది. ఈ మూడు కూటములు కలిసి పంచదశి మూలమంత్ర రూపం. అందుకే అమ్మ మూల మంత్రాత్మిక. ఇదే అమ్మ మంత్ర రూపం కాబట్టి మూల కూటత్రయ కళేబరా అని అమ్మ కళేబరాన్ని మంత్రంతో పోల్చి చూపించారు వసన్యాది వాగ్దేవతలు. ఇప్పుడు అమ్మవారి ఇంకొక దివ్యమైన రూపం గురించి మనం తెలుసుకుందాము. అది కుండలిని రూపము. చూడండి, వసన్యాది వాగ్దేవతలు అమ్మ స్థూల రూపం, లీలా రూపం, మంత్ర రూపం చూపించాక ఇప్పుడు కుండలిని రూపం ఎంత చక్కగా కూర్చారు. కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, కులాంగన, ఈ మూడు దివ్య నామాల అర్థాన్ని ఇవాళ మననం చేసుకుని తరిద్దాం. కులము అంటే ప్రధానంగా మూలాధారము నుంచి సహస్రారం వరకు ఉన్న చక్రాల సమూహము. కుండలిని అయిన అమ్మ మనలో ఈ చక్రాల ద్వారా ప్రాణశక్తిగాను చైతన్యముగాను ప్రసరిస్తూ ఉంటుంది. మన వంట్లో నాడీ మండలము ఎలక్ట్రికల్ వైరింగ్ లాంటిది. దాంట్లో విద్యుత్ శక్తి లాగానే ప్రాణశక్తి ప్రవహిస్తే గాని మనం ఏమి చేయలేము. శిశువు గర్భంలో ఉండగానే 7వ మాసంలో ఈశ్వర చిచ్చక్తి బ్రహ్మరంధ్రంలోంచి ప్రవేశించి వెన్నుముకలోని సుషుమ్నా నాడి ద్వారా మూలాధారానికి చేరుకుంటుంది. అక్కడి నుండి మళ్ళీ హృదయస్థానానికి చేరి 72 నాడులకి శక్తిని ప్రసరిస్తుంది. ఈ ఈశ్వర చిచ్చక్తియే కుండలిని. అయితే మామూలు వారికి కుండలిని శక్తి ఎప్పుడూ కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. యోగులకు మాత్రమే కుండలిని శక్తి పైకి ప్రవహిస్తుంది. కుండలిని శక్తిని పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం ఒక్క మానవ జన్మకి మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకే ఈ జన్మ పొందిన మనం అందరము సాధనతో ఈ జన్మని సార్థకము చేసుకోవాలి. అలా సాధనతో కుండలిని జాగరణ జరిగితే కుండలిని శక్తి ఒక్కొక్క చక్రం దాటుకుంటూ మూలాధారం నుండి పైకి వెళ్లడం మొదలు పెడుతుంది. అప్పుడు యోగికి కలిగే ఆనందం అమృతంతో సమానం. అందుకే కులామృతైక రసిక అన్నారు. ఇంకా కులం అంటే మన పూర్వీకులు లేక గురు పరంపర అని కూడా అర్థం కదా. అందరూ వారి వారి కులాచారాన్ని పాటిస్తూ అమ్మని ఆరాధించాలి. అప్పుడు కులామృతైక రసిక అయిన అమ్మ మన పూజల్ని తప్పక స్వీకరిస్తుంది. మనలో మూలాధారం నుంచి అనాహతం వరకు అగ్నిమండలం, అక్కడ నుండి ఆజ్ఞాచక్రం వరకు సూర్యమండలం, సహస్రారము చంద్రమండలము. కుండలిని శక్తి ఈ అగ్ని సూర్య మండలమును దాటి సహస్రారము చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న చంద్రబింబము కలిగి ఆ సోమము యోగి యొక్క 72 నాడుల్ని తడుపుతుంది. అప్పుడు యోగి అనుభవించే ఆ దివ్య అనుభూతిని మనం మాటల్లో చెప్పలేము. అలా దాన్ని ఆస్వాదించిన వాళ్లే చెప్పగలరు. ఆదిశంకరాచార్యులు దీని గురించి సౌందర్య లహరిలో ఒక శ్లోకం చెప్పారు.
సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్యస్వాం భూమిం భుజగణిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి.
ఇలాంటి కుండలిని జాగరణ జరిగిన వారు ఇంకా జీవన్ముక్తులు, జగద్గురువులవుతారు. శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి పరమాచార్య వారు, శ్రీ రమణ మహర్షి లాంటి వారికి మాత్రమే ఇది సాధ్యం. ప్రతి చక్రానికి కొన్ని అక్షరాలు, దళాలు, వర్ణాలు వంటి సంకేతాలు ఉంటాయి. ఈ సంకేతాలన్నిటినీ చక్కగా పాలన చేస్తూ జాగ్రత్తగా మనలో కుండలిని జాగరణ చేయించే గురుస్వరూపిణి కాబట్టే అమ్మ కుల సంకేత పాలిని. అమ్మ కులాంగన. అమ్మలగా ఉన్న అమ్మ చాలా పెద్దమ్మ. ఆవిడే పెద్ద కులస్త్రీ. అందుకే అమ్మ రూపమైన శ్రీవిద్య సంప్రదాయంగా, గుహ్యంగా యోగులకు మాత్రమే తెలుపబడే విద్య. అలా కుండలిని స్వరూపిణి అయిన కులాంగన రాజవీధుల్లో కొన్ని కొన్ని సంకేత గృహాలలోకి మాత్రమే పేరంటానికి వెళ్ళి కాసేపు కూర్చొని చివరికి సహస్రారంలో ఉన్న తన పతి అయిన సదాశివుని వద్దకు చేరుకుంటుంది. ఇవాళ మన మురళి అనే పేరంటానికి కూడా గురుస్వరూపిణి అయిన ఆ కామాక్షిదేవి గురువుగారి రూపంలో స్వయంగా విచ్చేసి మనల్ని అనుగ్రహిస్తోంది. ఇది మనందరి సౌభాగ్యం.
విన్నారు కదా, మన రక్తం ద్వారా ఇవాళ మనం ఎంత తెలుసుకున్నామో, విశ్వం అంతా పరుచుకుని ఉన్న మనలో ఉన్న చైతన్యం అంతా అమ్మవారిదే అని తెలుసుకోవటమే సాధన. ఏమంటారు రఘు గారు?
అవునండి, మీరంతా తెలుసుకోవడమే మనం మీరు చెప్పినట్టు సాధన. ఈ సాధన అలాగే జాగ్రత్తగా మనం గురుగారి ఆధ్వర్యంలో చేసుకుందామని ఆశిస్తూ, డెట్రాయిట్ నుంచి వాసు మరలా గారు అడుగుతున్నారు, సాధనకి కుదురు చిక్కాలంటే ఎలా? ధన్యవాదాలు వాసు గారు. సాధనకి కుదురు ఉత్సాహం చిక్కాలంటే మూలాధారంలో కొలువై ఉన్న కుదురు దేవత గణపతి అనుగ్రహం కావాలి. పవన్ గారు
అవునండి, సాధనకి కుదురు సాధన చేస్తూ ఉండటమే ఎప్పటి వరకు చేయాలి అంటే జ్ఞానం లభించే అంతవరకు అని గురువు గారు చెప్పారు.
అవును పవన్, నిరంతర అనింధన సాధన సాధిస్తూనే ఉండాలి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా అమ్మవారికి, తర్వాత గురువు గారికి శతకోటి వందనాలు. మన విద్యాగారికి ఏమో చాలా కృతజ్ఞతలు, మా వక్తలందరికీ కూడా కృతజ్ఞతలు. తప్పులన్నీ మావే, క్షమ్యతాం. అందరి వక్తలకి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన మధుకర్ గారికి, వెంకటేష్ గారికి, పవన్ కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు చివరగా సునీత గారు భగవద్గీత చాప్టర్ 2 గురించి చెప్తారు. సునీత గారు.
శ్రీమాత్రే నమః. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. అకర్మతో సంగం పెట్టుకొనవద్దు, కర్మని విడిచిపెట్టవద్దు. మరి ఏ విధంగా కర్మాచరణ చేయవలను? యోగస్తః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగము. అందుకు సంగమును వదలి, ఫలాపేక్షను వదలి యోగస్థుడవై కర్మను చేయము. అప్పుడు సర్వవ్యాపకమైన సచ్చిదానంద తత్వాన్ని పట్టుకుని అఖండ ఆనంద స్థితిని పొందుతావు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. బుద్ధి యోగముతో సంగములో ఫలాపేక్షతో చేసే కర్మ నీచమైనది. అలాంటి వారు కృపణులు అంటే దీనులు, అల్పులు. బుద్ధి యోగముతో సమబుద్ధితో చేసే కర్మ ఉత్తమమైనది. అందున ఓ ధనంజయ, సమబుద్ధిని ఆశ్రయించు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియోగులు పుణ్యఫలాన్ని పాపఫలాన్ని రెండింటినీ విడిచిపెడతారు. బంధనకారి అయిన కర్మను మోక్షకారిగా మలచుకోవడం ఇక్కడ చెప్పబడినది. పరతత్వము యందు లక్ష్యము కలిగిన వాడు దేనికి చలించడు. అటు అహంకారానికి ఇటు కర్మకు కూడా అంటకుండా చేసేవారిని కర్మ యందు కుశలత్వం కలిగిన వారు అంటారు. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయం. సర్వవ్యాపకమైన బ్రహ్మము యందు బుద్ధి కలిగిన వాడు, ఆత్మస్థితిలో ఉన్నవాడు సమబుద్ధి కలిగి ఉంటాడు. బుద్ధియుక్తులు అయిన వారు అనామయమైన స్థితి అంటే వేదన లేని స్థితిని చేరుకుంటారు. యదా తే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యోగము యొక్క పరసీమ సమాధినిష్ఠ. సాధన ద్వారా సిద్ధావస్థకి చేరుకున్నవాడు మోహము అనే కాలుష్యాన్ని దాటి ఉపదేశము అనే స్థితి అవసరం లేని స్థితికి చేరుకుంటాడు. వాడు వినవలసిన దానికి, విన్నదానికి రెండిటికి నిర్వేదం చెందుతాడు. పరమాత్మ తత్వాన్ని తప్ప ఇంకో జ్ఞానాన్ని తన యందు చేర్చుకొనడు. శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిః తదా యోగమవాప్స్యసి. బుద్ధి మాటల అల్లకల్లోలాలకి లొంగకుండా నిశ్చలమై అచలంగా ఉండేవారు ఈ పరమమైన యోగాన్ని పొందుతారు. సమాధి స్థితికి చేరే ముందర నిశ్చలావస్థ, చేరిన తర్వాత అచలావస్థ. సమాధి స్థితికి చేరుకునే అచలావస్థను చేరుకొనడమే లక్ష్యముగా కలిగి ఉండాలి. స్థితప్రజ్ఞుడి గురించి చెప్తూ గురుగారు చెప్పారు, బుద్ధి యొక్క చైతన్యము పరమాత్మ యందు దృఢంగా స్పష్టంగా స్థిరీకరించుకున్న వాడెవరో వాడు స్థితప్రజ్ఞుడు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు అడుగుతున్నాడు, స్థితప్రజ్ఞుని యొక్క సమాచారం ఏమిటి, జ్ఞానము ఏమిటి, అతని భావ వ్యక్తీకరణ, ఇంద్రియ నిగ్రహణ ఏ విధముగా ఉంటాయి? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞుడైన వాడు మనస్సులో ఉన్నటువంటి సర్వమైన కోరికలను పరిపూర్ణంగా విడిచిపెట్టిన వాడై ఆత్మయందు ఆనందంతో నిండిపోయి ఉంటాడు అని భగవానుడు చెప్పారు. దుఃఖేష్వనుత్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. సిద్ధావస్థలో ఉన్నవాడు సుఖములో లభించే ఆనంద ఆభాసాలకు గాని, దుఃఖము వల్ల కలిగే కొరత ప్రతికూలత భావాలకు గాని స్పందించడు. రాగ భయ క్రోధాలను వర్జించిన వాడై పూర్ణ చైతన్యంతో ఉంటాడు. యస్ సర్వత్రానభి స్నేహః తత తత్ తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అతను సర్వత్రా దేనియందును తీవ్రమైన స్నేహమును, బాంధవ్యము, అనురాగము, ద్వేషము కలిగి ఉండడు. అతని జ్ఞానము స్థిరమైనది. సర్వం శ్రీకృష్ణార్పణం. ధన్యవాదాలు.
చాలా చక్కగా చెప్పారండి సునీత గారు. స్పష్టంగాను ఇలాంటి మంచి మాటలు మనకి తోళ్ళలో పడుతూ ఉంటే లోపల కాలుష్యం కాస్త చాలనం అవుతూ ఉంటుందేమో. అందరూ చాలా సహనంతో ఇంత ఆలస్యంగా ఉన్నారు. అందరికీ శుభరాత్రి. ఇంతసేపు ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. మమ్మల్ని అందరినీ మన్నించి ఈ మురళిని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. శుభరాత్రి. విద్యాధరు మీరు ఏమైనా చెప్తారా ఇప్పుడు?
అద్భుతంగా ఉందండి. అందరూ మన ఫీలింగ్స్ అన్ని రేపు పంచుకుందాం, ఏం ఎక్స్ట్రా పోస్టింగ్స్ లేకుండా. కొంచెం లాంగ్ అయింది కానీ, బట్ ఇంత పెద్ద అది ఈ టైం తక్కువ టైంలో ఏ పాయింట్లు మిస్ అవ్వకుండా మాట్లాడడం చాలా కష్టమైన పని. అందరూ
గురువుగా పెట్టారంటే రాత్రి అంతా కూడా కూర్చుంటాం విద్య, ఏం పర్వాలేదు.
అదే. నమస్కారం అండి. శుభరాత్రి.
నమస్కారం. శుభరాత్రి అందరికి.